நாராயணம் நமஸ்கிருத்ய நரம் செய்வ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜெயமுதீரயேத். சச்சிதானந்தரூபாய விஸ்வோத்பத்தியாதிஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீகிருஷ்ணாய வயம் நுமஹ. நாரதுலு வாரு வீண வாயிச்சுக்கிட்டு பயல்தேறாரு. டேம் டேம் அனு வாயிச்சுக்கிட்டு குவைட் வெள்ளாரு. ஆ ரோஜுல்லோ அரபு கண்ட்ரீஸ்க்கு வெள்ளாடு ஆயன எடாரி பிராந்தானிக்கு. ஆ எடாருலன்னு பரிபாலிஸ்துன்ன ஒக வாழ்ள யவனுலு அண்டார் ஆ காலம்லோ. ஆ யவனராஜு பேரு காலயவனுடு. வாடு மகாபராக்கிரமவந்துடு. வீடி கத கொஞ்சம் மனம் தெளிவாலி. கர்கபாகவத்தில் உண்டுது. எதுல உண்டுது? கர்கபாகவதம் லைக் கர்கசம்ஹிதலும் உண்டுது. பாகவதம் செப்பாலே கர்கசம்ஹித கூட சதித்தே கானி கொஞ்சம் லோத்துல தெளிவு. கர்குடு யாதவுலக்கு குலபுரோஹித்துடு. யயாதி மகாராஜு கொடுக்கு யதுவு பரிபாலிஸ்துன்ன காலம் நுஞ்சி அட்டே குரதயுகம் நுஞ்சி பௌரோஹித்யம் சேசாடண்டி. எதுக்கு சேசாடோ தெலுசா? பவிஷ்யத்துலோ கிருஷ்ணுடு புட்டினப்புடு கிருஷ்ணுடிக்கு பேரு பெட்டி தத்வாரா நேனு தரிஞ்சாலனே கோரிக்கைதோ கிருஷ்ணுடிக்கு பௌரோஹித்யம் செய்யாலி. ஆயன பெள்ளி சூடாலி. ஆயனக்கு நாமகரண மகோத்சவம் செய்யாலி. அப்படி நேன் தரிஸ்தானண்டி குரத யுகம் நுஞ்சி. இப்படிதாக்கா பாபம் ஜீதம் லேகபோயினா அலா பௌரோஹித்யம் செய்யுஸ்துனே உனாடு பாப ஆயன. ஈ யது மகாராஜு கார் ஒக ரோஜு கொலுவு சேசாடு. இங்கா ராஜுகார் ராக்கொண்டா சிம்ஹாசனம் காலிகா உந்தி. ஈலோப்பு மிகதா ஈ யாதவுல அந்தரூ வச்சாரு. அந்தலோ கர்காச்சாரியுடு வச்சி யது மகாராஜு கார் சிம்ஹாசனம் மீது கூர்ச்சுனாடு. டிவிகா இலா கூர்ச்சுனாடு. தாந்தோ வீழக்கு மண்டிப்போயிந்தி. மா மகாராஜு கார் சீட்லோ கூர்ச்சுட்டாவா அது சுட்டு புச்சுக்கு ஈடுச்சேசாரு. ஆயன்ன மகாராஜு கார் ஆசனம்லோ கூர்ச்சுனே ஹக்கு உன்னதி. ஆயன குலபுரோஹித்துடு குருவு கார். கனக குருவு கார் எக்கடனா கூர்ச்சுவச்சுட. கானி வீழக்கு தெளியக்க விஷயம் ஈடிச்சாரு. பயிட்டுக்கு ஜுட்டு புச்சுக்கு ஈடிச்சாரு. தாந்தோ ஆயன கொள்ளு மண்டிப்போயிந்தி. பள்ளு பட்டப்பட்டா கொரிக்காடு. ஜுட்டு முடி விடிப்போயிந்தி கதா ஜட்டாஜோட்டம். அந்தலோஞ்சி ஒரு ஜட பீக்கி நேல மீத கொட்டி யாதவுல சேத்திலோ மரணம் லேரு வீருடா புட்டு அன்னாடு. டக்குன் அந்தலோஞ்சி காலயவனுடு புட்டாடு. நொன்னி போடிகுண்டுதோ பெத்த ஜுட்டுதோ கெட்டந்தோ ராகி வேசாலதோ பேக்கராக்காருடு ఎర్రని కళ్ళతో పుట్టుకొచ్చాడు. పెద్ద పెద్ద కోరలతో వాడే కాలయవనుడు. వాడికి యాదవుల చేతిలో మరణం లేదు. అలా సృష్టించాడు ఈ గర్గుడు. వెంటనే ఇంతలో యదు మహారాజు వచ్చి అయ్యయ్యో ఎంత పొరపాటు చేశారా గురువుగారు. ఆయన ఆయన ఎక్కడైనా కూర్చోవచ్చు. అటువంటి ఆయన్ని అవమానించారు. ఇప్పుడు చూడండి మనకి ప్రళయం తెచ్చిపెట్టాడు ఆయన అని అమాంతం వచ్చి కాళ్ళు పట్టుకుని ఏడ్చి మా మూర్ఖులు చేసిన పనిని క్షమించండి నన్ను కాపాడండి అనగా ఆయన జాలి పడిపోయాడు వెంటనే. అదే గురువుగారి లక్షణం. ఎంత తప్పు చేసినా కాళ్ళు పట్టుకుని క్షమించండి క్షమించేస్తారు. క్షమించి సరేనాయనా వీడి వల్ల మీకు ప్రమాదం లేకుండా చేస్తాను అని వాడికి అసలు యాదవులు అనేవాళ్ళు ఉన్నారనే విషయం గుర్తు లేకుండా తన మాయతో మతిమరుపు తెప్పించి వీడిని తీసి వరేను ఇక్కడ ఉంటే ప్రమాదం ఎడారుల్లో పడుండరా అక్కడ బిడారులు వేసుకుపోతుకు అని వీడిని అక్కడికి పంపేశాడు. ఈ కాలయవనుడు అప్పటి నుంచి ఆ ఎడారుల్లో పడున్నాడనమాట. అక్కడే ఉంటూ వీళ్ళ గురించి తెలియకుండా కంసుడు స్నేహితుడు ఆయనకి, జరాసంధుడు స్నేహితుడు, కానీ వీళ్ళ యాదవుల గురించి వాడికి ఏం తెలియకుండా అయిపోయిందట. అది గర్గుడి మాయ. అక్కడున్నాడు వాడు. కాబట్టి వాడికి యదువంశంలో పుట్టిన వాళ్ళ వల్ల మరణం లేదు ఆనాడు గర్గుడు సృష్టించటం వల్ల. ఇప్పుడు కృష్ణ పరమాత్ముడు వాడిని చంపాలి. చంపాలంటే ఏం చేయాలి? కృష్ణుడు ఉండగా వాడు చావాలి. అందుకే నారదుడు అక్కడికి వెళ్ళాడు. గురువులు ఏం చేసినా అలా చేస్తారు. కాలయవనుడి దగ్గరికి వెళ్ళగాని కాలయవనుడు నారద రెండేను కూర్చోబెట్టి గౌరవించాడు. ఇప్పుడు నారదుడిని పూజించి ఆసనమిచ్చి కూర్చోబెట్టి నారద మహర్షి ఎక్కడి నుంచి వస్తున్నారని అడిగితే ఎక్కడి నుంచి రావడం ఏమిటి? మధురా నగరం నుంచి వస్తున్నానన్నట. మధురలో మా కంసుడు బాగున్నాడు అన్నాడు. నువ్వు ఎక్కడున్నావునైనా? వాట్సాప్లు చూడలేదా? అప్డేట్ అవ్వట్లేదా? ఏనాటి మధురా? మధురా నగరంలో చాలా కాలం క్రితమే మార్పులు వచ్చాయి. కంసుడు అనేవాడిని చంపేశాడు, కృష్ణుడు అనేవాడు అనగా నేను మతిపోయింది. ఏమిటి, నా మిత్రుడు కంసుడు పోయి చాలా ఏళ్ళయిందా? అవునాయన, 8 కృష్ణుడు చంపాడు. ఆయనకి అప్పుడే 22 వస్తున్నాయంటే 14 అయిపోయింది మీ కంసుడు పోయి అనగానే ఈయన తెల్లబోయి ఏమి నారదా నిజమేనా అన్నట్ట. ఇది నిజమేనా అంటే అవునాయనా అక్కడతో అవలా? మరో నీ మిత్రుడు జరాసంధుడు 17 పర్యాయముల కృష్ణుడి చేతిలో చావు దెబ్బలు తిరిగి సైన్యం కోల్పోయి శూన్యమైన సైన్యంతో ఇంటికి పోయాడు. మళ్ళీ 18వ యుద్ధానికి సిద్ధం అవుతున్నాడు. ఆ కృష్ణుడు బలరాముడు అనేవాళ్ళు దేవాంతకులు అనుకో.
ఎంతమందిని చంపారు, ఎంతమంది రాక్షసులు పోయారు, ఇవేమీ తెలియలేదని ఎక్కువ అనగా ఏమీ తెలియకుండా ఎడారుల్లో పడున్నాను, ఈ బిడారులు వేసుకుని అయ్యయ్యో అన్నట్ట. ఇప్పుడు ఈయనకి మతిపోయింది, పోనీ మతిపోయిన వాడిని వదిలేచ్చగా వదలలేదు, గిల్లాడు, ఇంకా గిల్లాడు నారదుడు. యవనా నీవు సమస్త భూపతుల బాహా గర్వ గర్వంబుల పవనుండభ్రములన్ హరిల్చుపగిదిన్ భంజించియున్నేల ఓర్వవు. యవన నీవు మహావీరుడివి, భూలోకంలో ఎంతోమంది రాజులను జయించావు, గాలి గట్టిగా వీస్తే మేఘాలు ఎగిరిపోతాయి, మేఘములను దూది పింజలను గాలి ఎగరగొడుతుంది, అలా గాలిలాగా విజృంభించి ఎంతోమంది రాజులను ఎగరగొట్టేశావు, నువ్వు వీరుడివి సందేహం లేకుండా. అటువంటి నీవు ఏ కారణం చేత ఈ యాదవుల జోలికి వెళ్ళడం లేదో తెలియటం లేదు. యాదవులన్ గెల్వవు వారలన్ మరచియో దైన్యంబును జందియో. ఎందువల్ల ఈ యాదవులని జయించడం లేదు, వాళ్ళని మర్చిపోయావా లేక భయపడ్డావా అన్నట్ట. నాకు వాళ్ళ గురించి తెలియదు బాబు అంటే మళ్ళీ వచ్చేవాళ్ళు అంటే భయం అంటావు నువ్వు. నాకు తెలిస్తేగా ఇంతకాలం ఆ విషయం చెప్పిన వాడు లేడు, నువ్వు వచ్చావు కాబట్టి 24 అవర్స్ న్యూస్ ఛానల్ ఇప్పుడు ఓపెన్ చేశాను, నీ వల్ల నాకు వార్త తెలిసింది. ఇంతకీ నారదా నీవు చెప్పిన ఆ పురుషుడు ఏమాత్రం ఉంటాడు, ఎంత బలం ఉంటుంది, వయస్సు ఎంత ఉంటుంది, పొడుగు ఎంత ఉంటాడు, చేతులు ఎలా ఉంటాయో వర్ణించి చెబితే అప్పుడు వాడి సంగతి చూస్తానన్నట్ట. ఇప్పుడు ఇలాగ రెచ్చగొట్టిన నారదుడు కృష్ణుడు ఎలా ఉంటాడో వర్ణించమనగానే ఒక్క క్షణకాలంలో మళ్ళీ భక్తుడైపోయాడు ఆయన. కృష్ణుడు వర్ణించమంటే ఏమైపోతాడు ఆయన, మరి పరమభక్తుడు వెంటనే కళ్ళు మూసేసి ఆనందంతో ఇలా అన్నాడు. ఆ కృష్ణుడి గురించి వర్ణించడం ఎవరి వల్ల అవుతుంది, అయినా నువ్వు వర్ణించమన్నావు కాబట్టి వర్ణిస్తున్నాను, ఆయన ఎలా ఉంటాడో చెబుతా విను. నీలజీమూత సన్నిభ శరీరమువాడు తామరసాభ నేత్రములవాడు పూర్ణేందు బింబంబు బోలెడి మోమువాడున్నత దీర్ఘ బాహువులవాడు శ్రీకరపీత కౌశేయ చేలమువాడు మకర కుండల దీప్తి మలయువాడు శ్రీవత్సలాంఛన అంచిత మహోరమువాడు కౌస్తుభమణి పదకంబువాడు రాజా ఇంతింతవాడనరానివాడు తెలిసి ఏ దిక్కులందైన తిరుగువాడు మెరసి ఏ వేళలందైన మెలగువాడు పట్ట నేర్చినగాని ఈ కొసవెరుపిది పట్ట నేర్చినగాని లోబడనివాడు. చూసారా ఈ పద్యాలనే యథాతథంగా మొల్ల కూడా వాడుకున్నది, చాలామంది ఈ పద్యాలు వాడుకున్నారు. పోతన గారి పద్యాల యొక్క పోకడని వాడుకోనివాడు లేడు, పాడుకోనివాడు లేడు. ఆ కృష్ణుడు నల్లని మేఘం వంటి ఆకారంతో ఉంటాడు, నీలమేఘఛాయ శరీరుడు, తామర పువ్వు రేకుల్లో ఉంటాయి ఆయన కళ్ళు, చెవులకి మకర కుండలాలుంటాయి, పూర్ణ చంద్రబింబంలాగా మెరిసిపోతూ ఉంటుంది ఆయన ముఖం. ఇంతెందుకు పద్మాకర్ గారికి పెద్ద తేడా ఉండదు, అంత అందంగా ఉంటాడు ఆయన కూడా. చేతులు మోకాళ్ళ దాకా ఉంటాయి, అందుకని ఆజానుబాహుడు అంటారు. ఈ మోకాళ్ళని సంస్కృతంలో జానువులు అంటారు, ఈ చేతులు మోకాళ్ళకి తగిలితే వాళ్ళు ఏమంటారు, ఆజానుబాహువులు. ఇప్పుడు అందరివీ తగులుతాయి, మీకు కూడా తగులుతాయి చూడండి. కూర్చున్నప్పుడు కాదు అక్కయ్య గారు, లేచి నిలబడినప్పుడు చేతులు మోకాళ్ళకి తగిలితే వాళ్ళు ఏమంటారు, ఆజానుబాహువులు అంటారు. అందువల్ల అది ఆయన లేచారు పరీక్షించుకోవడానికి. ఒకసారి చూడండి, ఒకసారి మీరు ఎలాగ లేచి నిలబడ్డారు కనుక మీ చేతులు నిలబడినప్పుడు మోకాళ్ళకి తగులుతాయేమో చూసుకోండి. అలా ఎవరికైనా లేచి నిలబడినప్పుడు మోకాళ్ళకి చేతులు తగిలితే వాళ్ళని ఆజానుబాహులు అంటారు. ఏమన్నా వెంటనే పరీక్షించాలా, లేచి నిలబడినప్పుడు అన్నంత మాత్రం చేతను. చూసారు ఎంత నమ్మకం నావేది వాళ్ళకి. చూద్దాం, ఆవిడ కూడా ఆజానుబాహురాలు అయ్యి ఉంటుందో ఉండవచ్చు, ప్రస్తుతానికి కనపడకుండా చేసి ఉండొచ్చు. ఇక ఆ మహాత్ముడు ఇంత ఇంత అని చెప్పడానికి వీలు కానివాడు, పసుపచ్చని బట్ట కడతాడు, శ్రీవత్సం అనే లాంఛనం కుడివైపున వక్షస్థలం మీద ఉంటుంది. శ్రీవత్సం ఒక పుట్టుమచ్చండి, ఆ పుట్టుమచ్చ నుంచి మొట్టమొదట భృగువు పుట్టాడు కనుకే భృగువుని శ్రీవత్సగోత్రుడు అన్నారు. ఆ తర్వాత మళ్ళీ బ్రహ్మమానసు పుత్రుడై పుట్టాడు, ఎన్నో జన్మలు ఎత్తాడు ఆయన. కాబట్టి మీలో ఎవరైనా శ్రీవత్సగోత్రం వాళ్ళు ఉంటే వాళ్ళు ఆనందపడిపోయాడు, ఓహో విష్ణు వక్షస్థలం మీద పుట్టుమచ్చ నుంచి మేము పుట్టాం కదా అని ఆనందపడండి. ఆనందపడినంత మాత్రం చేత లాభం లేదు, ఆయన పొందడానికి ప్రయత్నించండి. మంచి అద్భుతమైన కిరీటం ధరిస్తాడు ఆయన. కౌస్తుభమణి అనే ఒక మణి మెడలో ఉంటుంది. ఇంతెందుకు, ఆయన ఎంత అంత అని చెప్పడానికి వీలు కాని మహాత్ముడు. అన్ని దిక్కుల్లో ఎప్పుడూ ఉంటాడు, అన్ని దిక్కుల్లో వ్యాపించి ఉంటాడు, అన్ని వేళలలోనూ ఉంటాడు. పగలు లేదు, రాత్రి లేదు, సంధ్య లేదు, అన్ని వేళల్లో ఎక్కడైనా ప్రకాశిస్తూ ఉంటాడు. పట్ట నేర్చిన కానీ లోబడనివాడు. ఆయన్ని పట్టుకోవడానికి చాలా స్కిల్ కావాలి, నైపుణ్యం కావాలి. ఆయన్ని పట్టుకోవడం నేర్చుకున్న వాళ్ళకే దొరుకుతట. అనగా బాహుపరాక్రమంతో, వలలతో, తాళ్లతో పట్టుకోలేము. ఆయన పట్టుకోవాలంటే ఒకటే ఒక మార్గం, భక్తి. దానికి తప్ప దేనికి దొరకడు. చెప్పకుండా చెప్పడం ఉంటారు. నారదుడికి దొరికాడు, ఇంకో ప్రహ్లాదుడికి దొరుకుతున్నాడు, మనకి దొరుకుతున్నాడు, మరి వాడికి ఎందుకు దొరకట్లేదు? కాలయవనుడి కంటే ఆయన పట్టుకోవడానికి కావలసిన నైపుణ్యం లేదు. ఆ నైపుణ్యం భక్తే. మన బాహుపరాక్రమంతో ఆయన పట్టుకోలేము అని చెప్పడంతో, అప్పుడు యవనుడు సింహాసనం మీద ఉన్నవాడు లేచి నిలబడ్డాడు. నారదా, నువ్వు చెప్పిన వాడు ఎంత గొప్పవాడైనా అవ్వచ్చుగాక. యాదవుడెంతవాడు ప్రళయాంతకుడైన నిదిర్చనేనియున్ కాదన బోర మత్కలహ కర్కశ బాహుధనుర్విముక్త నానాదృఢ హేమ పొంక కఠిన జ్వలదస్త్ర పరంపరా సముత్పాదిత వహ్నికీలముల భస్మము చేసెదు తాపసోత్తమ. మహర్షి, ఇదే నా ప్రతిజ్ఞ, ఆ యాదవుడు ఎంత గొప్పవాడైనా అవ్వచ్చుగాక. సాక్షాత్తు ప్రళయకాల మృత్యుదేవత అయ్యి ఉండొచ్చుగాక, యమధర్మరాజు అయ్యి ఉండొచ్చుగాక, కానీ యుద్ధరంగంలో ఒక్కసారి నాతో ఢీ కొడితే వాడిని సర్వనాశనం చేస్తాను. నా చేతులు కఠినంగా ఉంటాయి. ఈ కఠినమైన చేతులతో, రాళ్ల వంటి, పాషాణం వంటి చేతులతో ధనుస్సు పట్టుకుని భయంకరమైన అగ్నిజ్వాలల వంటి బాణాలు నేను విడిచిపెడతాను. ఈ అగ్నిజ్వాలల వంటి బాణాలతో వాడి శరీరాన్ని భస్మం చేస్తాను, వాడి గర్వం సర్వం యుద్ధంలో ఖర్వం చేస్తాను. ఇది నా ప్రతిజ్ఞ అని వాడు బయలుదేరాడు. ఒకళ్ళు ఎవరో ధర్మ సందేహం అడిగారు. ఏమండి, కాలయవనుడు ఇంత వీరుడు, జరాసంధుడికి కంసుడికి మిత్రుడు అంటున్నారు. కంసుడు చాలా గొప్పవాడు, జరాసంధుడి సంగతి చెప్పేక్కర్లా. పైగా ఆ కాలంలో మరో క్రూరుడు ఉన్నాడు, నరకాసురుడు. ఇంతమంది ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా హస్తినాపురాన్నే తమ ప్రధాన రాజ్యంగా భావించారు. అంటే అందరూ హస్తినాపురానికి కప్పం కట్టిన వాళ్ళు తెలుసు వీళ్ళందరూ. పైగా హస్తినాపురం మీదకి దండయాత్రకి ఒక్కళ్ళు వెళ్ళలేకపోయారు. కారణం ఏమిటి అని అడిగారు. అక్కడ ఒక రహస్యం చెప్పాలి. ఒకటి భీష్ముడు, భీష్ముడికేసి కన్నెత్తి చూసే సాహసం ఒక్కరికి లేదు ఆ కాలంలో. రెండు, పాండురాజు. పాండురాజు నరకాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళి జయించాడు. నరకాసురుడిని జయించిన వీరుడు పాండురాజు అంటే. అప్పుడు నరకుడు తన కొడుకు భగదత్తుడిని పంపించి పాండురాజుతో స్నేహం చేసుకున్నాడు. అంటే నరకుడు కూడా ఏమీ చెయ్యలేనంత వీరుడు. అందుకే మీకు మహాభారతం ద్రోణపర్వంలో భగదత్తుడు పాండురాజు సఖుడు అంటాడు. కానీ పాండవులతో విరోధించాడు కృష్ణుడి మీద ద్వేషం వల్ల, అందుకే నశించిపోయాడు. జరాసంధుడు పాండురాజు చేతిలో ఓడిపోయాడు. మీరు చూడండి, మహాభారతంలో అందరినీ జయించాడు పాండురాజు ఒక్కడు. యావత్ ప్రపంచం జయించాడు. ఈ ప్రపంచంలో వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే శల్యుడు చాలా గొప్పవాడు. ఆ రోజుల్లో సింహబలుడు, భీమసేనుండు, శల్యుండు, హలధరుడు సమాన బలము వారలు అని దుర్యోధనుడు అన్నాడు. ఎందులో? విరాట పర్వంలో. కీచకుడు, భీముడు, శల్యుడు, బలరాముడు ఈ నలుగురి వంటి సమాన బలం కలిగిన వాళ్ళు లేరు. వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు యుద్ధం చేస్తే ఆ నలుగురు మాత్రమే మరొకరిని జయించగలరు. ఇంకొకడు ఎవడు వాళ్ళ తోలికి రాలేడు. అంటే నేను కూడా వాళ్ళతో సమానం కాదని చెప్పాడు దుర్యోధనుడు. అంతటి వీరుడు శల్యుడు. శల్యుడి మీదకి యుద్ధానికి వెళ్ళి ఓడించి ఆయన చెల్లెలు మాద్రిని పెళ్లి చేసుకున్నాడు. శల్యుడు అంటే స్పెయిన్ రాజధాని మాడ్రిడ్. మాడ్రిడ్ పూర్వం మద్రదేశం అనేవారు. మద్రదేశం మాడ్రిడ్ అయింది ఇప్పుడు మన కర్మగారి. అక్కడ దాకా వెళ్ళి జయించాడు. చూడండి, దీన్ని బట్టి పాండురాజు ఎంత వీరుడు. పాండురాజు బతికి ఉంటే పాండవుల తోలికి ఎవడన్నా రాగలడా? ఈ దుర్యోధనుడంతా వాడు బతికెంత? పాండురాజు అకాల మరణం పొందాక భీష్ముడు అంటే భయం గనక, భీష్ముడు ఒక్కడ చాలు ప్రపంచాన్ని జయించడానికి. అందుకే పరశురాముడు కూడా జయించిన వీరుడు కాబట్టి హస్తినాపురం కేసి ఎవరు వెళ్ళలేకపోయారు. మీకు కూడా ఈ అనుమానం రావాలి. అసలు హస్తినాపురంలో ఉన్న మహారాజుల జోలికి కంసుడు వెళ్ళలేకపోయాడు కదా, జరాసంధుడు వాళ్ళ కప్పం కట్టాడు కదా, శిశుపాలాదులు తర్వాత వాళ్ళు పక్కన పెట్టేయండి. నేననేది పాండురాజు బతుకున్న రోజుల్లో ఒక్కడు వెళ్ళలేదు అటువేసి. కారణం, ఆ సామ్రాజ్యం అంత గొప్పది, మనలో ఐక్యవచ్యం లేదు. నలుగురుంటే నాలుగు పార్టీలు. అమెరికాలో తెలుగు వాళ్ళు ఐదుగురుంటే 16 సంఘాలు ఉన్నాయి తెలుసా మీకు, తెలుగు సంఘాలు 16. మళ్ళీ వీటికి ఐక్య సంఘం. ఈ ఎన్ని సంఘాలు, ఏలూరులో 3 సంఘాలు ఉన్నాయి. వీటన్నిటికీ మళ్ళీ ఐక్య కార్యాచరణ సంఘం. మళ్ళీ ఈ ఐక్య కార్యాచరణ సంఘంలో 600 పార్టీలు. మళ్ళీ ఏమిటో మనకు ఉన్న దురదృష్టం అది.
ఆ రోజుల్లో మహావీరులు ఐకమత్యంతో ఉండి ఈ దేశాన్ని నిలబెట్టారు. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మీరు భగవద్ ధ్యానం చిన్నప్పటి నుంచి నేర్పండి. గోవింద శివ అనిపించండి పిల్లల చేత. మీ పిల్లల్ని వాళ్ళకంటే ఎక్కువ మత సంబంధమైన వ్యక్తులుగా తీర్చిదిద్దకపోతే మీకు బతుకు లేదు, భవిష్యత్తులో మీ పిల్లలకి బ్రతుకు లేదు. వాళ్ళు ఆడవాళ్ళని చంపేస్తున్నారు, మగవాళ్ళని చంపేస్తున్నారు, దేశం నాశనం చేస్తున్నారు. ఈ స్థితిలో ఎప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ అల్లకల్లోలం అయిపోతుంది. పాకిస్తాన్ దరిద్రం ఓ పక్కన తయారైంది, చైనా వాళ్ళు ఓ పక్కన ఉన్నారు. వీళ్ళందరినీ పట్టించుకోక మనం అజ్ఞానంలో పడిపోయి మన మత సామరస్యం అంటే ఏం మత సామరస్యం? నీ మతాన్ని నిలబెట్టుకోకపోతే ఇంక సామరస్యం ఏమిటి అక్కడ? అసలు రహస్యము లేదు, మరస్యము లేదు, సామరస్యము లేకుండా అయిపోతాం. కాబట్టి పిల్లలకి నేర్పండి. పిల్లలు ఎప్పుడో రిటైర్ అయ్యాక వస్తారనుకోకండి. అలా అనుకోవడం వల్ల కొద్ది రోజులకి మీ ఇంట్లో ఆడపిల్లని జిహాద్ అనే లవ్ జిహాద్తో ఎత్తుకుపోతారు. ఆనాడు తిండి తినలేక అలమటించిపోయే దుస్థితి వస్తుంది. ఆ దుస్థితి రాకుండా ఉండాలంటే పిల్లల్ని బాగు చేయాలి. ఆ బాగు చేయడానికి మీరంతా కంకణం కట్టుకోవాలి. నాకు ఒక నమ్మకం ఉంది, హైదరాబాదులో ఇలాంటి సంఘం మా ప్రణవపీఠం తరఫున తయారయ్యింది. అందులో మహానుభావులంతా చేరారు. వీళ్ళు గుడి బడి నడుపుతున్నారు. అవునన్నా, వీరందరూ చాలా శ్రద్ధతో భక్తితో గుడి బడి నడుపుతున్నారు. ఈ గుడి బడి నడిపి తద్వారా గుడులు బాగు చేస్తూ అక్కడ సంస్కృతం నేర్పిస్తూ వేదం నేర్పిస్తూ చాలా గొప్ప సేవ చేస్తున్నారు. దాదాపు మొన్నైతే 1000 మంది పాల్గొన్నారు. అందుకే గురువుగారు చెప్పా పెట్టకుండా రహస్యంగా వీళ్ళు దర్శనం చేసుకొచ్చారు. ఆ గుడికి కూడా వెళ్ళి నన్ను చూడగానే వాళ్ళు ఆనందపడి ఇంకొంచెం సేవ చేశారు. గుడి బాగు చేయాలి, ఆ గుడినే ఒక బడిగా తీర్చిదిద్దాలి, మన ధర్మాన్ని నిలబెట్టాలి. నిలబెడితే ముందు ఇహం, తర్వాత పరం వస్తుంది. ఇహం లేకపోతే పరం ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మీరంతా గోవింద అనమంటే అంటున్నారు, వాసుదేవ వాసుదేవ అంటున్నారు. రామకృష్ణ గారు కూడా పొద్దున్న చెంబుడు కాఫీ తాగాక అంటున్నారు. కాఫీ తాగకుండా అనమానండి చూద్దాం. ఆ తర్వాత షుగర్ వచ్చి లోపల వగరు వచ్చి అంటారు. కాబట్టి అవన్నీ పడాలి. ఇహం ఉంటేనే పరం వస్తుంది. ఇహంలో అన్ని కష్టాలు అనిపించి తిండి లేకపోతే ఇంకేం మెచ్చుకుంటారండి? మీరందరూ భక్తితో భగవన్నామం చేయండి, పురాణం వినండి. మీకు మాత్రం టిఫిన్ పెట్టమంటే సూర్యబాబు గారు మొహం ఎడన చూస్తాడా? నువ్వే మార్గం ఎదురు అంటారు. చక్కగా వేళకి రూమ్ వచ్చి ఆ రూమ్ దగ్గరికి ఏ స్కాము లేకుండా కాఫీ వచ్చి పడుతూ ఉంటే, ఆ తర్వాత భోజనాలు వచ్చి పడుతూ ఉంటే అన్ని కబుర్లు చెప్తారు. ఏమంటే అంటారా, మీకు ఒక 3 రోజుల పాటు కాఫీ అందకుండా టీ అందకుండా చేస్తాం, ఏసీ లేకుండా చేస్తాం, ఒకసారి కూర్చుని పురాణం వినండి చూద్దాం. కాబట్టి టీ అంటారేమిటి, రామరామ అంటాం, కానీ ఈ టీ కోసం మీ కడుపు ఎంత అలమాట నిలిచిపోతుందో నాకు తెలియదా? అందువల్ల ఎన్ని కబుర్లు చెప్పినా వేళకెంత అన్నం పడకపోతే మానవుడు బతకలేడు. అందులో కలవు అన్నగత ప్రాణా, కలియుగంలో ప్రాణాలన్నీ అన్నమును ఆశ్రయించుకుని ఉంటాయి. అన్నం లేకపోతే దమ్మని ఎగిరిపోతాయి. అసలు ఎప్పుడు అన్నం ముఖ్యమే. అందుకే ఉపనిషత్తులు అన్నం బ్రహ్మేతి విజానాత్ అన్నాయి. ఈ అన్నం వేళకి పడాలి, తర్వాత కావలసిన సుఖాలన్నీ ఉండాలి. ఉన్న తర్వాత భగవంతుడి గురించి ఆలోచిస్తాడు ఎవడైనా. అందుకని ముందు ఇహం తర్వాత పరం అన్నాడు ఆయన. ఎప్పుడు ఇహపరాలు అన్నారు తప్ప పరేగాలన్లా. ఇహం లేకపోతే ఇక పరం ఎక్కడదండి? ఆ మధ్యన ఒక ఆయన అన్నాడు, ఇహమేలా ఏడిసింది, ఇక పరం సంగతి ఏం చెప్పను అన్నాడు ఆయన. ఆకలితో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి రామాను అన్నం అక్కర్లేదంటే వాడు రామా ఎలా అంటాడు? అందుకని రాముడు అన్నదానం చేశాడు, కృష్ణుడు అన్నదానం చేశాడు, ధర్మరాజు అన్నదానం చేశాడు. మనందరం కూడా నిరంతరం అన్నదానం చేయాలి. అన్నము సక్రమంగా పడితే జీవితంలో ఏ పనైనా చేస్తాం. ఈ అన్నం పవిత్ర అన్నం అయి ఉండాలి. గోమాంసాన్ని హింస చేసి తినకుండా చూసుకోవాలి మనం. అటువంటి కథే ఇప్పుడు వాళ్ళ భాగవతంలో మనం చెప్పుకోబోతున్నాం. పరమ దుర్మార్గుడు కాలయవనుడు, అత్యంత క్రూరుడు, కానీ పాండురాజు చేతిలో వాడు కూడా ఓడిపోయిన వాడే. పాండురాజుతో స్నేహం చేసుకున్నాడు. వీళ్ళంతా తెలివైన వాళ్ళు అండి, ఓడిపోయిన వెంటనే స్నేహం చేసుకునేవారు వీళ్ళంతా. అలాంటి వాడిని నారదుడు రెచ్చగొట్టగా 3 కోట్ల మంది మ్లేచ్ఛవీరుల్ని వెంట పెట్టుకుని మధురా నగరానికి వచ్చాడు వాడు ఏకంగా. 3 కోట్లు, దాన్ని బట్టి ఆలోచించాడు వాడి సైన్యం ఎంత ఉందో. నేను చెప్పడం కాదు, భాగవతం అక్కడే ఉంది, పారాయణ చేస్తున్న చోట చూడండి. 3 కోట్ల మంది మ్లేచ్ఛుల్ని వెంట పెట్టుకుని అటువంటి వీరుల్ని వెంట పెట్టుకున్నాడు. వాళ్ళందరికీ పెద్ద పెద్ద గడ్డాలు ఉన్నాయి. ఆ గడ్డాలు రాగి రంగులో మెరిసిపోయేవి, మీసములు కూడా రాగి రంగులో ఉండేవిట. లక్షణాల పురుషుడికి రాగి మీసాలను సామెత ఉంది. నానా దరిద్రపు లక్షణాలు ఉన్నవాడికి రాగి మీసాలు వస్తాయట. అందువల్ల మీసం మరీ రాగితో ఉంటే ఆ రోజుల్లో, ఇప్పుడు కష్టం, ఇది కలియుగానికి పనికిరాదు. కలియుగంలో మంచివాడు కూడా రాగి మీసాలు వస్తాయి. కలియుగంలోనే పూర్వంలో లేస్తామా? పూర్వకాలం వేరు, కలియుగంలో అన్ని వ్యతిరేక లక్షణాలే. మంచివాళ్ళకే రాగి లక్షణాలు వస్తున్నాయి. బాగా మంచివాళ్ళకి నెత్తి మీద వెంటుకు ముక్కలు లేకుండా అయిపోతున్నాయి. మా రామకృష్ణ గారు బాగా మంచివాడు, మా చెడ్డ మంచివాడు, అందుకే నెత్తి అంతా ఊడిపోయి 4 వెంట్రుకలే మిగిలి. అలా అనకపోతే రేపు పోతే వాళ్ళు ఉపన్యాసానికి రాడు ఆయన. కాబట్టి ఎందుకు చెప్తారంటే కలియుగంలో పట్టించుకోకర్లేదు కానీ మిగతా అన్ని వేళల్లో పట్టించుకోవచ్చు. కలియుగంలో సుకృతులు బాగా మంచి పని చేసినటువంటి వాళ్ళు సుకృతులు అంటారు. ఇటువంటి వాళ్ళు గతాయు సుకృతి గతాయుహు, మంచి పని చేసేవాడు తొందరగా చచ్చిపోతాడు కలియుగంలో. పాపి చిరాయుహు సుకృతి గతాయుహు, పాపాత్ముడు ఎక్కువ కాలం బతుకుతాడు. నల్లకళ్ళతోడు పెట్టుకుని ఎవరికేసి చూస్తున్నాడో చూడక 30 పెళ్ళిళ్ళు చేసుకుని ఆ చెన్నైలో ఉండేవాడు చూసారు వాడు ఇలా పెట్టిన దరిద్రపతి జుట్టు వేసుకుని వాడు ఇంకా 100 ఏళ్ళు బతికాడు దరిద్రుడు. చూడండి పుణ్యాత్ములు టక్కున వెళ్ళిపోతారు. అటువంటి వాళ్ళేమో కలకాలం బతుకుతారు కాకుల్లాగా. పుణ్యాత్ములేమో టక్కున 50 ఏళ్ళకి 60 ఏళ్ళకి 70 ఏళ్ళకి 80 ఏళ్ళకి పోతూ ఉంటారు. కలియుగం అంతా మార్పు వచ్చేసింది. పుణ్యాత్ములకేమో మోకాళ్ళ నొప్పులు వస్తాయి. చూడండి మోకాళ్ళ నొప్పులతో పైకి ఎక్కలేక ఫస్ట్ ఫ్లోర్కి కూడా ఎక్కలేక పాపం అందరూ కూడా లిఫ్టే వాడేస్తున్నారు. వాళ్ళంతా పుణ్యాత్ములు. పరమ పుణ్యాత్ములకి అసలు నొప్పులు ఉండవు అనుకోండి. ఈ హెడ్ వచ్చి పాపాత్ములు అటు ఇటు కాకుండా మధ్యలో ఉంటారు, ట్యాబ్లెట్ వేసుకుంటూ తిరుగుతూ ఉంటారు, గుప్పెళ్ళు గుప్పెళ్ళు మందులు వేసుకుంటూ. కాబట్టి కలియుగానికి ఎప్పుడూ కూడా పాత సామెతల్ని మనం వర్తింపజేయకూడదు. కలియుగం ఈ విధానమే వీరంతా మారిపోయింది. మీ అందరినీ మంచి మంచివాళ్ళు అంటున్నాను, చాలా మంచివాళ్ళు. కాబట్టి ఇలా కూర్చుని వినగలుగుతున్నారు ఆపసోపాలు పడుతున్నప్పటికీ. ఇలా అనకపోతే మళ్ళీ యాత్రకు రావద్దు. అందువల్ల మీ అందరికీ మీరే ఒకసారి చప్పట్లు కొట్టుకోండి గట్టిగా ఒకసారి. గోవింద ఆ దుర్మార్గుడు ఆ లక్షణాల పురుషుడు ఈ విధంగా గుర్రాల మీద రథాల మీద ఎడారి ప్రాంతం నుంచి 3 కోట్ల మందిని వెంట పెట్టుకుని మధురా నగరానికి వేయించేశాడు. ఇదివరకు కంసుడు ఉన్నప్పుడు కూడా వచ్చాడు కాబట్టి వాడికి రూట్ ఎవరు చెప్పక్కర్లేకుండా వచ్చి పడ్డాడు. మొత్తం నగరం చుట్టూతా 3 కోట్ల సైన్యంతో వృత్తాకారంలో చుట్టుముట్టేశాడు. గుండ్రంగా ఒక వృత్తం ఎలా ఉంటుందో అలా నగరాన్ని సైనికులతో వ్యాపింపచేసి చుట్టుముట్టాడు. ఏ వైపు చూసినా సైనికులే. టెంట్లు వేసి కూర్చున్నారు. మథురా నగరానికి 4 వైపులా 4 ద్వారాలు ఉన్నాయి. పూర్వద్వారం, పశ్చిమద్వారం, దక్షిణద్వారం, ఉత్తరద్వారం. ఈ 4 ద్వారాలు సింహద్వారాలు కృష్ణుడు మోయించేశాడు. ఆయనకు తెలుసుగా వీడు యాదవుల చేతిలో మరణించకుండా పుట్టినవాడు. యాదవుల చేతిలో మరణం లేకుండా వరం పొంది గర్గాచార్యుని చేత సృష్టింపబడ్డాడు. ఇప్పుడు వాడిని తలుపులు తీసి లోపలికి పిలిస్తే పరమాత్ముడు ఆయనకి ఏం కాదు పాప, ఆయన నమ్ముకున్నటువంటి పరమ పుణ్యాత్ములైన యాదవులకి ఇబ్బంది రాకూడదు. అందుకే తలుపులు ముయించాడు. ఇప్పుడు బలరాముడిని పిలిచి ఈ ఊరు వదిలిపెట్టవలసిన అవసరం వచ్చింది మనకి. మనల్ని నమ్ముకున్న వాళ్ళ కోసం మనం ఈ గ్రామం వదిలి ఈ మధురానగరం వదిలి ఇంకో చోటకి పోదాం. ప్రస్తుతానికి తలుపులు ముయించి అలాగే ఉండు. ఈ తలుపులు నిప్పు పెట్టినా తగలబడవు, ఫిరంగి గోళ్ళకు కూడా పగలవు. కాబట్టి వాళ్ళు ఎంత గింజుకున్నా కోట లోపలికి ప్రవేశించలేరు. ఈలోపు నేను మన కోసం ఒక ప్రత్యేకమైన నగర నిర్మాణం చేయిస్తాను అని మధురా నగరంలో అదృశ్యుడైపోయాడు. సరిగ్గా ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు మనం ప్రవచనం చేసుకుంటున్న చోటుకు వచ్చాడు. ఆనాడు ఈ ప్రాంతాన్ని కుశస్థలీపురము అనేవారు. ఇక్కడ ఒక విషయం కూడా చెప్పాలి. మనువులు 14 మంది. ఎంతమంది? 14. అందులో మొదటి వాడిని స్వయంభువ మనువు అంటారు. రెండో వాడి పేరు స్వారోచిషమనువు. మూడోవాడు ఉత్తముడు. నాలుగోవాడు తామసుడు. ఆ తామస మనువు కాలంలోనే ఈ గజేంద్ర మోక్షం జరిగింది. అంటే ఈ కథ ఎప్పటిది? 4వ మనువు కాలంలోది. 5వ వాడు రైవతుడు. 6వ వాడు చాక్షుషుడు. 7వ వాడు ఇప్పుడు మనవాడు వైవస్వత మనువు. ఇప్పుడు మనం 7వ మనువు కాలంలో ఉన్నాం. ఇలాంటి మనువులు రొటేట్ అవుతూనే ఉంటారు. ఎన్ని మన్మంతరాలు గడిచేయో లెక్కలేదు. ఈ తర్వాత రాబోయేవాడు సూర్య సావర్ణి, ఆ తర్వాత మేరు సావర్ణి, ఆ తర్వాత దక్ష సావర్ణి, ఆ తర్వాత బ్రహ్మ సావర్ణి, ఆ తర్వాత రుద్ర సావర్ణి, ఆ తర్వాత రౌచ్యుడు, ఆపై భౌత్యుడు. ఇలా 14 మంది మనువులు అలా తిరుగుతూ ఉంటారు. మీరు కూడా 100 భాగవత సప్తాహాలు చేయగలిగితే ఒక జన్మలో మనువు అవుతారు. మనువైన వాడు చాలా అదృష్టవంతుడు అవుతాడు. బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాడు శాశ్వతంగా. బ్రహ్మలోకానికి వెడితే ఆ తర్వాత వైకుంఠానికి వెడతాడు. అంత తేలికేం కదా వైకుంఠం అంటే. ఇలా కూర్చుని మేము వెళ్ళిపోవచ్చా అండి వైకుంఠానికి అంటే ఇదేమన్నా లిఫ్టా? లిఫ్ట్లో ఎక్కి 3rd ఫ్లోర్ ఎడదామంటేనే దిక్కుమాల లిఫ్ట్ రావట్లా. ప్రవచనం అయిన తర్వాత ఆ లిఫ్ట్ కోసం గంట సేపు వెయిట్ చేస్తున్నారే. మరు పదవి పొందాలంటే ఎంత వెయిటింగ్ లిస్ట్ ఉందో తెలుసు. ఇప్పటికే చాలామంది క్యూలో ఉన్నారు. కానీ మనం కూడా 100 భాగవత సప్తాహాలు చేస్తే తప్పక ఒక కాలంలో మనువులు అవుతాం. మనువుగా మారితే మాత్రం చెప్పగా తప్పక బ్రహ్మలోకం వస్తుంది. బ్రహ్మలోకం వస్తే మాత్రం ఇక వాడికి పునర్జన్మ ఉండదు. ఒకనొక కాలంలో వైకుంఠానికి వెడతాడు. ఇన్ని ఎక్కర్ లేకుండా వైకుంఠానికి వెళ్ళాలంటే ఏం చేయాలి తెలుసా? గురుభక్తితో భాగవతం గురువు గారు చెబుతున్నప్పుడు వింటే మాత్రం ఇవే ఒక్కర్ లేకుండా డైరెక్ట్ వైకుంఠం. గురుభక్తి లేని వాడికి అన్నమాట ఏదో మొక్కుబడిగా చదువుతూ ఎందుకు వచ్చింద్రా బాబు అని. మళ్ళీ ఇంకోటి తెలుసునండి, నేను బాగా భాగవతం చదువుతున్నాను, సత్యనారాయణ గారు అంత బాగా చదవట్లేదు అని ఆయన ఆక్షేపించి చదివితే మాత్రం వాడు ఎన్ని భాగవత సప్తాహాలు చేసినా వాడికి ఇప్పటికే మోక్షం రాదట. ఏమండి కొంత గుర్తుపెట్టుకోవాలి. చాలామందికి తెలియక భాగవతం చదువుతున్నప్పుడు మేము చక్కగా స్పెషల్గా చదివేస్తున్నాం, స్పీడ్గా చదివేస్తున్నాం, ఏ పూటగా పూట పూర్తి అయిపోతుంది, పాపం సత్యనారాయణ గారికి అవ్వట్లేదు లేకపోతే ఇంకొక కోటవారికి అవ్వట్లేదు అని తక్కిన పారాయణ పురుల్ని కొంచెం కించపురుస్తూ తమ ఘనతని చెప్పుకున్నారు అనుకుందాం. ఎవరైనా అనుకోరు వీళ్ళు, ఒకళ్ళు అనుకున్నారు అనుకుందాం. అనుకుంటే మాత్రం ఎన్ని భాగవత పారాయణములు చేసినప్పటికీ ఇక్కడే మళ్ళీ మానవులుగా పుడుతూ ఉంటారు. కాకపోతే మానవులుగా పుట్టినా భాగవతం మాత్రం పారాయణ చేసుకోగలుగుతారు. అది అదృష్టమే కదండి, నరకానికి పోకుండా మంచి జన్మ ఎత్తడం లాభమేగా. అందుకని ఏమన్నాడు, సంభవంతు మమ జన్మ జన్మని, ఏ నాస్తికుడుగానో కమ్యూనిస్టుగానో దరిద్రుడుగానో పుట్టే కంటే శివ 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 అనుకుంటూ శివుణ్ణి తలుచుకునే జన్మలు ఎన్నొచ్చినా పర్వాలేదు. అవునా? అది కూడా ఒక అదృష్టం అన్నమాట. మహాభాగ్యం ఏమిటంటే పరమేశ్వరుణ్ణి తలుచుకునే భాగ్యం. మనం జన్మెత్తాక శివుణ్ణి తలుచుకోవాలి. ఎన్ని జన్మలెత్తినా భగవంతుని కథ వినాలి. ఆ వినే భాగ్యం కలిగితే అది ఏ జన్మైనా పర్వాలేదట. కానీ భగవత్ స్మరణ లేకపోతే, భగవంతుని కథ వినే యోగం లేకపోతే ఆ జన్మ ఎత్తి మాత్రం లాభమేమిటి? శంకరస్య చరిత కథామృతం చంద్రశేఖర గుణానుకీర్తనం నీలకంఠవర పాద సేవనం సంభవంతు మమ జన్మ జన్మని. మహానుభావుడు ఎంత బాగా చెప్పాడో చూడండి. శంకరుడి చరిత్ర అనే ఒక కథామృతం తాగాలి. ఆయన చరిత్ర ఒక అమృతం. ఆ అమృతం చెవులతో స్వీకరించాలి. అమృతం నోటితో తగుతాం, కథామృతం చెవులతో స్వీకరిస్తాం. అంటే శ్రద్ధగా భగవత్ కథ వినే భాగ్యం కలగాలి. ఆయన గుణాలు వర్ణించాలి, ఆయన పాదసేవ చెయ్యాలి. ఇవి ఎన్ని జన్మలు ఎత్తినా పర్వాలేదు, ప్రతి జన్మలో నాకు రావాలి, నాకు ముక్తి రావాలన్నల్ల ఆయన. ప్రతి జన్మలో శివనామస్మరణము చేసి శివకథ వినే యోగం కలిగించన్నాడు ఆయన. ఇది గొప్ప భక్తులు చేయవలసిన పని. నాకు ముక్తి కావాలనే కొరకండి, ఒకవేళ నేను జన్మెత్తినా పర్వాలేదు, నిన్ను మాత్రం విడిచిపెట్టరాదు. విడిచిపెడితే ఇక నేనేం బతుకుతాను, నీవు లేకపోతే అది బ్రతుక అన్నాడు ఆయన. కాబట్టి అది కూడా అదృష్టమే. ఇప్పుడు మళ్ళీ మొదలుకొద్దాం. 100 భాగవత సప్తాహములు శ్రద్ధతో చేస్తే మను పదవి వస్తుంది. కాదు, మేము గురువుని నమ్ముకున్నామని 100 భాగవత సప్తాహాలైనా పర్వాలేదు, 7 భాగవత సప్తాహాలైనా పర్వాలేదు, చేసినంతకాలం గురుపాద సేవ చేస్తూ గురువునే నమ్ముకుంటూ గురువు చెప్పిన పని చేస్తూ భాగవతం పారాయణం ప్రవచనం రెండూ స్వీకరిస్తే వాడికి మాత్రం ఈ జన్మలోనే ముక్తి వస్తుంది. ఎన్ని పారాయణములు చేసినా పక్కవాడి కంటే నేను బాగా చదువుతున్నానని ఊహ వస్తే మాత్రం మళ్ళీ జన్మలు వస్తూనే ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని భాగవత కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందున భాగవత సప్తాహం జరుగుతున్నప్పుట పరనింద అస్సలు చేయకూడదండి. ఆత్మస్థుతి ఎలాగో ప్రమాదమే, అదైనా పర్వాలేదు, కానీ పరనింద పొరపాటు కూడా చేయకూడదు. ఇతరులను నిందించడం మొదలు పెడితే వాడికి రాదు, వీడికి వచ్చు, వీడు చవట, వీడు సన్నాసి అని అనకూడదు. అందరినీ సన్యాసినే అనండి. సన్యాసి ఎందుకు? యావత్తు పెట్టేయండి. యావత్తు తేడా కాబట్టి యావత్తు పెట్టేయండి. ఈ విధంగా అనుక్షణం జాగరూకులమై ఉండాలి. ఇందులో 5వ మనువు పేరు రైవత మనువు. 5వ ఆయన రైవతుడు. ఆయన చాలా గొప్పవాడు. ఆయన ఒకప్పుడు ఇక్కడ ఒక మహానగర నిర్మాణం చేశాడు. అప్పుడు మహానగరం ఎంతుందో తెలిసిన 18 యోజనములు ఇంటూ 18 యోజనములు. 8×18 ఎంత? 144. అవునా? 144×144 చదరపు మైళ్ళ విస్తీర్ణం కలిగిన ఒక మహానగరం ఇక్కడ కట్టుకున్నాడు ఆయన. దర్భను పరిచి ఈ నగరం మీద శుద్ధి చేశాడు. అందుకే దీనికి కుశస్థలీపురము అని పేరు. ఇప్పుడు మనం ఉన్నదంతా ఆనాడు రైవతుడు పరిపాలించింది. ఇప్పుడు ఈ దేవాంగ హోటల్ కానీ, ఇప్పుడున్న గుడి కానీ, ఆ భేంట్ ద్వారా కానీ, ఇవన్నీ కూడా రైవత మహారాజు పరిపాలన చేశాడు. ఆయనకి చాలామంది కొడుకులు ఉన్నాడు, ఒక అందమైన కూతురు కూడా పుట్టింది. ఈ కూతురు రేవతి నక్షత్రంలో పుట్టడం వల్ల రేవతి అనే పేరు పెట్టారు. ఈ అమ్మాయి చాలా గొప్పది, సౌందర్యవతి, సుగుణాల రాశి. ఎవడికి పడితే వాడికి ఇచ్చి పెళ్లి చేయలేం కదా చూస్తూ చూస్తూ. అందులో ఆడపిల్లల్ని కన్నా తల్లిదండ్రులకున్న బాధ అంతా ఎంత కాదండి బాబు. కూతుర్ని మంచి వాడి చేతిలో పెట్టాలి, వాడు కూతుర్ని కొట్టకుండా తిట్టకుండా విసుక్కోకుండా చూడాలి. ఏ దిక్కుమాలింతల్లో ఉంటే తల్లి చెప్పిన మాటలు విని పెళ్ళాన్ని కొడితే అది ఇంకో బాధ. ఒకటి కాదు చాలా బాధలు బాబు, మీకు తెలియదు ఉంది. మీరులో చాలామంది ఈ బాధలు పడుతూనే ఉన్నారు. ఎవడి బాధలు వాడివి, సీత బాధలు సీతవి, పీత బాధలు పీతవి. అందుకని ఈయన నా కూతుర్ని ఎవడికి పెడితే వాడికి ఇచ్చి పెళ్లి చేయటం నాకు ఇష్టం లేదు, మా అమ్మాయికి తగిన వరుడు ఎవరో తెలుసుకుందామని కూతురు చెయ్యి పుచ్చుకొని యోగశక్తితో బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. ఏకంగా వాడి ఈ దిక్మాల మ్యాట్రిమోనియల్ కడకుండా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మగారి దగ్గర చాలాసేపు ఉండిపోయాడు. తర్వాత బ్రహ్మగారు కూర్చోబెట్టి, కూర్చున్న తర్వాత అన్ని పనులు అయ్యాక ఈయనకేసి తిరిగి, ఏం పని మీద వచ్చావో మిస్టర్ రైవత్ అన్నాడు. అనగానే, స్వామి నీకు అన్నీ తెలుసుండి కూడా ఇలా అడుగుతావు, నా కుమార్తెకి మంచి వరుడు ఎక్కడ దొరుకుతాడో తెలుసుకోవడానికి వచ్చానడగానే ఆయన నవ్వి, కాలం చాలా గొప్పది, నువ్వు భూలోకం విడిచిపెట్టి ఇక్కడికి వచ్చిన కాలంలోనే భూలోకంలో నీ మన్వంతరం వెళ్ళిపోయింది, నీ పెళ్ళాం బిడ్డలు అందరూ వెళ్ళిపోయారు, ఆరో మనువు చాక్షుషుడి పరిపాలన కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు నీ మన్వంతరంలో ఉండేవాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు ఏడవ మనువు వైవస్వత మనువు కాలం నడుస్తోంది. ఆ కాలంలో కూడా మళ్ళీ ద్వాపర యుగం వచ్చింది. అక్కడ బలరాముడని కృష్ణుడికి సోదరుడిగా ఆదిశేషుడు పుట్టాడు, ఆయనకి నీ కూతుర్నిచ్చి పెళ్లి చేయన్నట్ట. చూశారా, ఈ కథ ఇక్కడ ఆపుదాం, తర్వాత చెప్పుకుందాం. అంటే ఈ నగరం అంతా ఎవరిదనమాట, ఒకప్పుడు రైవత మహారాజుది. ఆయన ఎప్పుడైతే పైకి వెళ్ళాడో అప్పుడే మొత్తం సముద్రం వచ్చి చాలా భాగాన్ని ముంచేసింది. ఇదిగో ఇలాంటి ప్రాంతాలు కొన్ని మిగిలే. ఇక్కడ పాడుబడిపోయిన నూతులు, కూలిపోయిన కోటలు, ఇలాంటివి కొన్ని శిథిలములు మాత్రమే మిగిలే. ఇప్పుడు కృష్ణుడు ఇక్కడికి వచ్చాడు. వచ్చి సముద్రుని పిలిచాడు. సముద్ర, నా ఆజ్ఞని తప్పక పరిపాలిస్తావా అనగానే రెండు చేతులు జోడించి, అదేమిటి అల్లుడు గారు, మీ మాట నేను ఎలా కాదంటాను, మామూలు అల్లుడుగా నువ్వు సాక్షాత్తు ఆదినారాయణుడివి, ఏ ముహూర్తంలో లక్ష్మీదేవి నాకు కూతురిగా పుట్టిందో అప్పటి నుంచి నేను నీ ఆజ్ఞని పరిపాలిస్తూనే ఉన్నాను అన్నట్ట. ఇంకో రహస్యం ఏంటంటే, ఈయన ఇల్లరికపుటలుడు విష్ణువు. ఎందుకని, సముద్రంలోనే ఉంటాడు ఎప్పుడు ఆయన. సముద్రుడు వాడు మామగారు కదా, మామగారు ఇంట్లో మకా పెట్టాడు హాయిగా ఉందని. శివుడు కూడా ఇల్లరికపుటలుడే, హిమాలయ పర్వతంలో మకాం పెట్టాడు. ఆ హిమవంతుడు ఆయనకు మామగారు. అంటే ఈ లోకంలో మామగారు ఇల్లంత సౌఖ్యం ఇచ్చే ఇల్లు ఇంకోటి లేదనమాట. అందుకని ఇద్దరు అక్కడ పెట్టారు. ఎవడో ఒక ఆయన అన్నాడండి చమత్కారంగా, శివుడు హిమాలయంలో పడుకోవడం, బ్రహ్మదేవుడు వెళ్ళి తామర పువ్వులో ఉండడం, విష్ణుమూర్తి పాలసముద్రంలో పడుకోవడం ఎందుకంటే నల్లి బాధ పడలేక సుమి అన్నట్ట. వాడెవడో నల్లులు గుట్టుంటాయి, అందుకని నల్లి బాధ పడలేక అక్కడ పడుకున్నారని వాడు అన్నాడు. ఎన్నెన్ని చమత్కారాలు మన వాళ్ళ పద్యాలన్నిటికీ మనం ఎన్ని అర్థాలని చెప్పచ్చు. ఇందాక మేస్టారు లావోక్యం తెలియలేదన్నారే, దాన్ని ఒక డాక్టర్ గారు వాడుకున్నారు, ఒక లాయర్ గారు వాడుకున్నారు. ఓ డాక్టర్ గారు డొనేషన్ డాక్టర్ గారు, అంటే కష్టపడి డాక్టర్ అవ్వకుండా డొనేషన్ కట్టేసి, ఈ మధ్యన అమెరికాలో అదేదో ఉంది కదా అక్కడికి పోతున్నారు, అమెరికా కూడా కదా దాని పేరు రష్యాలో ఈ ఉజ్బెకిస్తాను, కజకిస్తాను, ఉక్రెయిన్, ఏదో బక్రెయిన్, ఏదో చాలా ఉన్నాయి, వీటిల్లోకి వెడితే బాగా డబ్బులు కడితే మెడిసిన్లో జాయిన్ అయిపోవచ్చు, ఏదో కాస్తో కోస్త చేయి పట్టుకుని బతుకున్నాడని చెప్పచ్చు, చేయి పట్టుకుని వెళ్ళిపోయాడని చెప్పచ్చు, ఇలాంటివి ఉన్నాయి. అక్కడ మెడిసిన్ చదువుతున్నారు, అలాంటి మెడిసిన్ చదువుకో వచ్చిన వాడు ఒకడు మామగారి ధర్మం అనేది ప్రాక్టీస్ పెట్టాడు. ఓ మంచి అద్భుతమైన కార్పొరేట్ హాస్పిటల్, అందులో ఒకడు రాగానే వాడు ఏం చెప్తున్నాడో వినిపించుకోకుండా ఆపరేషన్ చేయాలి, నీకు ఆపరేషన్ కావాలన్నట్ట. పాపం చేసేయండి అన్నాడు ఆయన. పొట్ట కోశాడు, కోశాక ఏం చేయాలో తెలియట్లేదు, అసలు ఎందుకు కోసాడో తెలియదు ఆయనకి. అందుకని తీరా పొట్టలో కోసిన తర్వాత లోపల ఏమీ కనపడక ఇప్పుడు కుట్టడం చేతకాలేదు ఆయనకి, మళ్ళీ కుట్లు వేయడం చేతకాలేదు. ఈ కుట్లు అయిపోతే వాడు చచ్చిపోతే తన పట్టు కొడతారు. అందుకని ఏమనుకున్నట్ట, ఆపరేషన్ చేసి పొట్ట కోశాను, కుట్టగలననేటటువంటి ధైర్యం తగ్గిపోయింది, లావు ఒక్కెంతయ్యలేదు, వీడి పొట్ట కోయటం వల్ల వీడి శరీరంలో బలం తగ్గిపోయింది, పొట్ట కుట్టి బతికించగలననే ధైర్యము విలోలంబయ్యే, ధైర్యం తగ్గిపోయింది, సన్నగిల్లింది, పొట్టకోసి కుట్టపోవడం వల్ల వాడి ప్రాణంబులు టవుల్ దప్పాను, వాడి ప్రాణాలు పైకి లేచిపోతున్నాయి. డాక్టర్నైనా నాకే ఈ రక్తాన్ని చూస్తే తరువుండస్యని శరీరం అలసిపోయింది. డాక్టర్ గారికి రక్తం చూస్తేటో మూర్చ వచ్చే బ్లీడింగ్ చూడగానే ఈయనకి కింద పడిపోతున్నట్ట మూర్చ వచ్చింది. శ్రమం బయ్యడి అలసట కలుగుతోంది. ఓ ఈశ్వరా, పొరపాటున డొనేషన్ డాక్టర్ని అయ్యాను, నీవే తప్ప ఇతఃపరం బిరుగా మన్యం పొందగుంది అను నేను రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మగా, లేదంటే వీడి తాలూకు వాళ్ళు వచ్చి నాకు దేహశుద్ధి చేస్తే యాపన అయిపోతుందని డాక్టర్ గారు మొరపెట్టుకున్నారు. ఓ లాయర్ గారు దీన్ని తీసుకున్నారు. ఇదే పద్యం. ఆయన కూడా డొనేషన్ లాయరే, ఏదో చదివాడంటే చదివాడు, వాడికి ఏం లా తెలియదు. అటువంటి వాడు మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు. ఓ క్లయింట్ ఎవడో పొడుచొచ్చాట, వాడి దగ్గర బాగా ఫ్యూజు ఉంచుకుని వాడి కేసు వాదించాడు. వాదించి వాదించి ఈ కేసులో ఓడిపోతానని తెలిసిపోయింది. అందుకని క్లయింటు క్లయింటు ఇలారా అని పిలిచి, నువ్వు తెచ్చిన కేసులో లా ఒక్కింతయు లేదు, ఇందులో ఏమాత్రం లా లేదు, న్యాయం లేదు. బల్ల గుద్ది వాదించగలననే ధైర్యము విలోలంబయ్యే, వాదించే ధైర్యం కూడా సన్నగిల్లింది. నువ్వు వాడు ఎవడో పొడిచావు, వాడు ఆసుపత్రిలో ఉన్నట్ట, వాడి ప్రాణం బులుంటావు దప్పెను, వాడి ప్రాణాలు లేచి వెళ్ళిపోతున్నాయి. నాకు కూడా కోర్టులో నిలబడి వాదించి వాదించి మూర్చ వచ్చే తను ఉండస్యన్ శమం వేయడం, ఇక నువ్వు ఒకటే చెయ్యాలి, నీవే తప్ప ఇతఃపరం వెరుగ మన్యం పొందగున్ అని రాష్ట్రపతికి అర్జీ పెట్టుకుంటే ఉరి శిక్ష బదులు యావజ్జవ కారాగార శిక్ష పడుతుంది, జాగ్రత్త పోమన్నట్ట. అంటే కవిత్వం ఎలా అయినా వాడుకోవచ్చు అన్నమాట. అందువల్ల సముద్రుడు మహాత్మ నారాయణ వాసుదేవ పరంధామ నీవు అడిగితే కాదంటానా, ఏం కావాలని అడిగాడు. 12 యోజనముల స్థలం ఇమ్మన్నాడు ఆయన. 12 యోజనముల పొడలు, 12 యోజనముల వెడల్పు. ఇదివరకు కుశస్థలీపురం 18 యోజనాలు, ఇప్పుడు అలా కాదు ఆయన. ఈ బయట ఉన్న ప్రాంతం నాకు వద్దు, సముద్ర మధ్యంలో 12 యోజనములు పొడవు, అంతే వెడల్పు. అంటే 96 మైళ్ళు పొడవు, 96 మైళ్ళు వెడల్పు. అంటే అది స్క్వేర్ టైప్లో ఉంటుంది, చతురస్రాకారంలో ఉంటుంది. చతురస్రాకారంలో వైశాల్యానికి సూత్రం భుజము ఇంటూ భుజము, ఎస్ స్క్వేర్. అంటే 96 ఇంటూ 96 స్క్వేర్ మైల్స్, చదరపు మైళ్ళ స్థలం అడిగాడు. టక్కన సముద్రుడు ఇలా సముద్ర జలాలు కిందకి దించి మధ్యలో ఉన్న భూమి పైకి తీసుకొచ్చాడు. చతురస్రాకారంలో ఉన్న అంత విశాల స్థలాన్ని చూచి ముచ్చటపడ్డాడు ఆయన. అందులో ఇంకా కొన్ని శిథిలాలు ఉన్నాయని చెప్పానుగా, పాడుబడిన బావి ఇలాంటివి ఉన్నాయి, వాటి జోలికి వెళ్లకుండా అందమైన నగర నిర్మాణం చెయ్యాలనుకున్నాడు ఆ పరమాత్మ. వెంటనే ఏం చేశాడు, విశ్వకర్మని పిలిచాడు. సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారాల్లో ఒక అవతారం విశ్వకర్మ. అంటే విశ్వకర్మకి విష్ణువుకి తేడా లేదు, భగవంతుడు అవతారాలు ఎత్తి భక్తులకి సాయం చేస్తూ ఉంటాడు. ఆ అవతారాల్లో విశ్వకర్మ అవతారం కూడా ఒకటే. ఆ విశ్వకర్మ భగవానుడు విష్ణువు దగ్గరకు వచ్చి, పరమాత్మ ఏమిటి ఆజ్ఞ అన్నాడు. ఇంద్రుడి నగరం కంటే, చంద్రుడిపురము కంటే, వరుణుడి నగరం కంటే, కుబేరుడిపురం కంటే, యమధర్మరాజు గారి నగరం కంటే కూడా సుందరంగా ఉన్న అపూర్వ నగరాన్ని ఈ సముద్ర మధ్యంలో నిర్మించు అన్నాడు. వెంటనే విశ్వకర్మ గారు నిర్మాణానికి మొదలుపెట్టాడు. చెప్పానుగా కొన్ని పాత శిథిలాలు మాత్రం తొలగించకుండానే చాలా జాగ్రత్త పడి అపూర్వ నగర నిర్మాణం చేశాడు. ఎంత అద్భుతం ఆలోచించాడు, 96 ఇంటూ 96 చదరపు మైళ్ళ స్థలంలో విశాలమైన వీధులు, పెద్ద పెద్ద భవనాలు నిర్మాణం చేశాడు. సాధుద్వారకవాట కుడ్యవలభీ స్తంభార్గళాగేహళి వీధి వేధి గవాక్ష చత్వర రథావేశ్వ ప్రఘాణ ప్రపా సౌధాట్టాలక సాల హర్మ్య విశిఖ సౌపాన సంస్థానముల్ శ్రీ దుర్యస్థితి నొప్పు కాంచనమణి స్నిగ్ధంబులై అప్పురిన్. ఆ పురంలో పెద్ద పెద్ద భవనాలు, భవనాలకు ఉన్న తలుపులు కూడా చాలా పెద్దవే. సింహద్వారంలో నుంచి 2-3 ఏనుగులు లోపలికి ఇంట్లోకి వెళ్ళవచ్చట. దాన్ని బట్టి ఎంతంత పెద్ద ద్వారాలు ఉన్నాయో ఆలోచించండి. ఇరుకు తలుపులు, ఇరుకు గదులు అయితే కూర్చునే వాళ్ళకి ఇబ్బంది వస్తుంది, వాళ్ళు బయట కూర్చోవాలి తలుపులు తీసుకుని. ఈ ఇబ్బంది లేకుండా విశాలమైన తలుపులు ఉన్నాయి. ఇక కవాటాల సంగతి చెప్పక్కర్లేదు. గోడలు కూడా పెద్ద పెద్దవి, బలమైన గోడలు. ఆ గోడల్ని దేంతో కూల్చినా ఏనుగులు వచ్చి తొండంతో ఢీకున్నా పడవు. మళ్ళీ గోడలకి పెద్ద పెద్ద కిటికీలు ఉన్నాయి. ఇవి కాక నాలుగేసి రథములు ఒకేసారి నాలుగు రోడ్ల కూడల్లో నిలబడేటట్టుగా వీలుగా ఉండే జంక్షన్స్ చౌరాస్తాలు అంటారు అండి ఇప్పుడు హిందీలో, అలాంటివి అన్నమాట. నాలుగు రోడ్ల కూడళ్ళు ఉన్నాయి. చెత్తర శబ్దానికి చాలా అర్థాలు ఉన్నాయి సుమ. హోమము కోసము సిద్ధము చెయ్యబడిన పవిత్ర స్థలమును చెత్తరం అని అంటారు. చెత్తరం నపుంసకలింగ శబ్దం. ఒకటి అర్థం ఏమిటి, హోమార్థం సిద్ధమైన దర్భలు పరచబడిన స్థలం. నాలుగు రథములు ఒకేసారి అటు ఇటు 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 వెళ్ళడానికి పనికొచ్చేటటువంటి చౌరాస్తా అని ఒక అర్థం. ముంగిలి అని కూడా అర్థం. ఇంటి ముందు ఉండేటటువంటిది ఉందే అవన్నీ, ఆ ముంగిళ్ళను కూడా చెత్తరం అని అంటారు. పోతన గారు చాలా చమత్కారంగా ఈ శబ్దాన్ని వాడేశాడు. తద్వారా అన్నీ నువ్వే పడరా అన్నాడు ఆయన. ఆ నగరంలో నాలుగు రోడ్ల కోడళ్ళు ఉన్నాయి, ఇంటికి ముందు బయట విశాలమైన ముంగిళ్ళు ఉన్నాయి, యజ్ఞములు చేసుకునే స్థలాలు ఉన్నాయి. యజ్ఞం చేసుకునే స్థలానికి పైన ఆచ్ఛాదన ఉండాలి, లేకపోతే కొన్ని ఇబ్బందులు ఏంటంటే రాక్షసులు అందులో రక్తమాంసాలు కురిపించేవారు. అందుకే ఇప్పుడు కూడా టెంట్లు లాంటివి వేస్తున్న కారణం అదే. పూర్వం విశ్వామిత్రుడు మొదలైన వాళ్ళు యజ్ఞం చేస్తున్నప్పుడు ఏం చేసేవారు, మారీచ శుభాహాదులు అందులో రక్తం పోసేవారు, చీము పోసి నెత్తురు పోసి పాడు చేసేవారు వాళ్ళు. అందుకనే రాముడు లక్ష్మణుడు బాణములతో పైన ఒక పంజరం కట్టేసి ఒక్క చుక్క కూడా నెత్తురు అందులో పడకుండా రక్షించారు యజ్ఞాన్ని. ఈ బాధ ఎందుకని, తర్వాత కాలంలో యజ్ఞాలకు శాల కూడా నిర్మించి పైన ఆచ్ఛాదన కలిగించారు. అలాంటి ఆచ్ఛాదన కలిగినటువంటి హోమశాలలు చాలా ఉన్నాయి అక్కడ. రథములు పక్క పక్కన ఐదారు రథాలు ఉండేటటువంటి మార్గాలు ఉన్నాయట. సాధారణంగా ఐదు రథాలంటే మనం ఆలోచించండి, బస్సుల కంటే పెద్ద రథాలంటే నాలుగు గుర్రాలు ఎనిమిదేసి గుర్రాలు పూంచిన రథాలు ఉండేవే. అటువంటి రథములు ద్వారకా నగరంలో ఐదు రథములు ఒకేసారి వెళ్ళగలవు. కొన్ని వీధులు ఉన్నాయట, రాజవీధులు, అందులో ఎనిమిది ఏనుగులు మదించిన ఏనుగులు పక్క పక్కన నిలబడి ఒకేసారి వెళ్ళగలిగేవట. అంత విశాలమైన వీధులు ఉన్నాయి. అటువంటి వీధులు, అరుగులు, సభాభవనములు ఇలాంటి వాటితో నగరం చాలా అద్భుతంగా నిర్మాణం చేశారు. అన్నిటికీ మించి ఎప్పటికప్పుడు మురుగునీరు సక్రమంగా ప్రవహించి ఏర్పాటు చేశారు. గట్టిగా వర్షం పడితే కవాడీ గోడలో నడవలేము, కుప్పల్లో ఇంటికి వెళ్ళాలంటే అంతే సంగతి, కుప్పలు తిప్పలుగా పడిపోవలసిందే. ఇప్పటికీ ఈనాడు ఇంత టెక్నాలజీ వచ్చి కూడా మనం డ్రైనేజీ బాగు చేయలేకపోతున్నాం. ఆనాడు ఇంట్లో వాడిన ఏ నీరైనా తక్షణం కొన్ని చోట్ల ఉద్యానాల్లో చెట్లల్లో ఇంకేటట్టు, కొన్ని నీళ్లు సముద్రంలో పడిపోయేటట్టు పెట్టారు. మళ్ళీ ఆ సముద్రంలోకి వెళ్లే ముందు మూడు రకాలుగా ఫిల్టర్ చేసేవారట, వడపోసి వెళ్ళేదిట. అప్పుడు సముద్రంలో కలిసే నీరు ఉత్తమమైన జలం, మురికి నీరు వెళ్ళేది కాదు. వడపోత 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 చేసి ఇంట్లోంచి చెత్తనీరు బయటికి వెళ్ళేది. అంటే ఆ రోజుల్లో నీటికి ఎంత ప్రాధాన్యం ఇచ్చారో ఆలోచించండి. మళ్ళీ మధ్యలో కొన్ని కొండలు కూడా ఏర్పాటు చేశాడు. సముద్ర మధ్యంలో ఉండే కొండలు 96x96 చదరం మైళ్ళు అంటే మాట్లాడండి, 96 miles అంటేనే పిచ్చెక్కిపోతుంది మనకి. అటువంటిది 96x96 చదరపు మైళ్ళ స్థలం అవ్వడం వల్ల మళ్ళీ వీటిలో ఉద్యానాలు, క్రీడా పర్వతాలు కూడా ఏర్పాటు చేశాడు. ఒక్కొక్క భవనాలు 64 అంతస్తుల నుంచి 84 అంతస్తులు ఉండే భవనాలు అంటవి. ఆకాశాన్ని తాకుతున్నట్టుగా ఉండేవి ఆ భవనాలు. బిల్డింగ్ పైకి ఎక్కిన వాళ్ళు చంద్రబింబాన్ని చేత్తో ముట్టుకోవడానికి వీలుగా ఉందా అన్నట్టుగా అనిపించేదట. 84 అంతస్తులో పై ఫ్లోర్లో ఉన్నవాడు తన చేత్తో చంద్రబింబాన్ని ఇలా ముట్టుకోవచ్చా అన్నట్టుగా అంత ఎత్తుగా కనపడేది. ఆడవాళ్ళు అప్పుడప్పుడు చీర కొంగుతో చంద్రుడిని తుడిచేవారట, చంద్ర మసకబారిపోయేవారి. అంటే ఆ బిల్డింగ్ ఎంత ఎత్తుగా ఉందో ఆలోచించండి. ఇప్పుడు సమస్య ఏమిటంటే, ఇప్పుడు మన వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లోకి రావడానికి కూడా లిఫ్ట్ కావాలి, మరి 84 అంతస్తుల్లోకి ఎక్కాలంటే, ఎక్కి మళ్ళీ దిగాలంటే ఎంత కష్టం. అందుకని ఆ రోజుల్లో కూడా చాంతాడులతో పైకి తీసుకెళ్లే లిఫ్టులు ఉండేవి. చాంతాడు తొట్టి ఉండేదట, ఆ తొట్టిలో కూర్చుంటే చల్లగాలి వీసేదట, చేత్తో ఇలా తిప్పుతూ ఉంటే తాడలా తిరుగుతూ ఉండేది, ఇది పైకి వెళ్ళేది బకెట్ పైకి వెళ్ళినట్టుగా. అందులో కూర్చున్నటువంటి వాళ్ళు నేను వెళ్ళగలను, మాధవి గారు కూడా ఎక్కగలరు, ఎటువంటి వాళ్ళైనా అందరం కూడా ఎక్కగలిగేందుకు వీలుగా తాడు తెక్కకుండా ఉండేది. ఆ తాడు దిగితే వాళ్ళు లేనిపోతే తాడు దిగుతుంది ఇబ్బంది. భర్త గారు పెడుతున్నప్పుడు ఆయన తాడు దిగిందనుకోండి, భార్యామణి మెడలో తాడేమవుతుంది మరి. అందుకని ఇబ్బంది లేకుండా గట్టి తాడుతో పైకి తీసుకెళ్లారు, అలా కాపాడే తాడుతో పట్టుకెళ్లారు. కొన్ని చోట్ల ఏమయ్యేది, ఈ భవనంలోంచి ఆ భవనంలోకి వెళ్ళాలి ఎవరైనా వెళ్ళాలంటే మళ్ళీ కిందకి దిగి అందులోకి వెళ్ళక్కర్లేకుండా 4 అంతస్తులోంచి ఆ పక్క బిల్డింగ్ 4 అంతస్తులోకి వెళ్ళడానికి హౌరా బ్రిడ్జి లాంటి బ్రిడ్జీలు ఉండేవిట. అందుకని చక్క ఇలాంటి ఆవిడ పిండి గారు కాస్త కాఫీ పొడి కావాలి అనడానికి అక్కడ ఇంట్లోకి ఈ బిడ్జి వేసుకెళ్ళిపోతుంది అనమాట. ఆవిడ ఎందుకమ్మా కాఫీ పొడి నా దగ్గర, పాలు అక్కడ తీసుకుని స్టవ్ ఇంకో చోటుకి వెళ్ళే బదులు కాఫీ వేస్తాను పట్టుకుపోయినది ఇంకొక ఆవిడ. ఈ విధంగా సరదాగా వాళ్ళు మాట్లాడుకోవాలన్నా వస్తువులు తీసుకోవాలన్నా ఒక భవనంలోంచి ఒక భవనంలోకి వెళ్ళడానికి కూడా మళ్ళీ వంతెనలు కట్టుకున్నారు. ఎక్కడ భవనం నుంచి కిందకు పడడానికి వీలు లేకుండా పిట్టగోడలు చాలా పొడుగ్గా ఉండేవి. ఇప్పుడన్నీ పొట్టి పిట్టగోడలు, గట్టిగా పిల్లలు అక్కడికి వస్తే భయం వేస్తుంది మనకి, అలా ఉండకూడదండో. అందుకే నేను ఎప్పుడు బిల్డింగ్ కట్టించినా కనీసం ఈ నడుం దాకా పైనే వచ్చేటట్టుగా కట్టిస్తూ ఉంటాను. తక్కువ ఎత్తు ఉంటే పొరపాటున పిల్లలు వంగి తొంగి చూస్తే ప్రమాదం కదా, మరి ఆ ఇబ్బంది లేకుండా చేశారు. ఇంకా భవనాలన్నిటికీ బంగారపు పూతలు పూయించారు. కొన్ని అయితే పూర్తిగా బంగారపు బిల్డింగులు, కొన్నిటికి నవరత్నాలు తాపడం చేశారు. ఇళ్లల్లో కూడా రకరకాల రత్నములు పైన కప్పు మీద పెట్టారు. ఈ రత్నములు ఎప్పుడు ఎలా వెలగాలంటే అలా వెలుగుతాయి, అంటే లైట్స్ అన్నమాట. ఈ పిచ్చి పిచ్చి చిన్న చిన్న లైట్లు అయితే మనకు కరెంటు ఖర్చు, ఆ రత్నాలకు అది ఉండదు. ఎలాగో తెలిసిన ఆ రత్నములకి పైన ఒక తెర ఉండేదిట. తాడులా లాగ్గానే ఎర్ర రత్నం కావాలంటే ఎర్రరత్నం, నల్ల రత్నం కావాలంటే నల్లరత్నం, తెల్లరత్నం కావాలంటే తెల్లరత్నం మనకి వెలుతురు ఇస్తాయి. నిద్రపోయేటప్పుడేమో ఏదో చిన్నగా వెలుతురుండే రత్నాల యొక్క దీపాలు పెట్టుకునేవారు. పగటిపూట మొత్తం రత్నముల కాంతి అంతా ఇంట్లో పడుతూ ఉంటే ఇల్లు పుచ్చపువ్వు పూసినటువంటి వెన్నెలు ఎలా ఉంటుందో, పుచ్చపువ్వులు చూసారు మీరు, పుచ్చకాయ పువ్వులు చాలా తెల్లగా ఉంటాయి. అవన్నీ ఒకేసారి విచ్చుకుంటే తళతళలు ఆడిపోతుంది ఆ వాతావరణం. అందుకే వెన్నెలని పుచ్చపువ్వు పూసినట్టు వెన్నెలు పూసిందనేవారు. అలా వెన్నెల వెదజల్లేటటువంటి రత్నములు ఈ భవనాల్లో ఉండేవి. ఇక ఆ ఇళ్లల్లో స్నానాగారాలు, శయనాగారములు, పడుకోవడానికి మంచి మంచి భవనాలు, మెత్తని పరుపులు, ఆ పరుపులతో పాటు తలగడలు నడుం నొప్పి రాకుండా ఉండేటటువంటి ఉండేవి. ఎక్కడ ఏ ఇంట్లో నల్లి లేదు, బల్లి లేదు, పిల్లి లేదు, హాయిగా సుఖంగా పడుకోవడానికి వీలుగా ఉండేవి. వంటశాలలు కూడా ఉన్నాయి, పెంటశాలలు ఉన్నాయి, ఉద్యానాలు ఉన్నాయి. చెప్పవచ్చింది ఏంటంటే ఒక్క తేడా లేకుండా, ఏ వస్తువుకి తడువుకోని అవసరం లేకుండా సకల సౌకర్యములతో ఏర్పాటు చేశాడు ఆయన. ఇవి కాక ఆ పై అంతస్తు మీదకి కొన్ని విమానములు వాళ్ళే ఏర్పాటు చేశాడు. ఎగరడానికి పరికి వచ్చే విమానములు పైన హెలికాప్టర్ వాళ్ళనట్టు వాళ్ళేవి, అవి ఎక్కి వెళ్ళిపోతాయి అనమాట ఎక్కడికైనా. అటువంటివి కూడా ఏర్పాటు చేశాడు. మొత్తం సముద్ర మధ్యంలో ఉంది కదా, సముద్రంలోంచి మళ్ళీ ఇలా గట్టు మీదకి రావడానికి కూడా ఒక పెద్ద వారధి పెట్టాడు. ఈ వారధి సాధారణంగా ఎత్తేస్తారు, పగటిపూట ప్రజలు తిరగడానికి మాత్రమే వారధి దింపుతారు. శత్రువులు వస్తే ఈ వారధి పైకెత్తితే ఈ నీళ్లలో ప్రయాణం చేసి ఈ అరేబియా సముద్రంలో ఆ నగరంలోకి శత్రువులు వెళ్ళలేరు. అలాంటి అగడ్త, ఈ సముద్రమే అగడ్త అయిపోయింది. గుర్రాలశాలలు, ఏనుగుల శాలలు కట్టారు, వినోదశాలలు ఉన్నాయి, జోదకశాలలు ఉండేవి, అంటే సరదాగా ఆడుకునేవారు ఉండేవి వ్యసనం కింద కాకుండా. మంచి పానశాలలు ఉండేవి, అక్కడ తాగడానికి రకరకాల పానీయాలు ఉండేవి. అవేవి కెమికల్స్ కానివి, స్వతసిద్ధముగా వచ్చే రసములన్నిటినీ అక్కడ పెట్టేవారనమాట. మామిడి చెట్టు నుంచి కారిపోయిన రసం, బత్తాయి చెట్ల నుంచి కారిన రసం, ద్రాక్ష రసాలు, ఇలాంటి రసములు గుండిగలతో పెట్టేవారు. డబ్బులకి కాదు, ఎవరికి కావాలంటే వాళ్ళు తాగే సరిపోవచ్చు కూర్చోవచ్చు. అలా హాయిగా ఏర్పాట్లన్నీ చేసి తృప్తిగా చూశాడు ఆయన. మొత్తం తన నగరంలో ఉన్నటువంటి మధురా నగరంలో ఉన్న వాళ్ళందరినీ యోగశక్తితో కన్ను మూసి తెరిచేలోపు ఇక్కడికి తీసుకొచ్చేసాడు. మధురా నగరంలో ప్రజలందరూ అన్నారు, కృష్ణ ఎక్కడికి తీసుకుపోతున్నావు అని అడిగితే, ఈ మధురా నగరంలో ఇక మనకి లాభం లేదు, సుఖం లేదు, ఒక పక్కన కాలయవనుడు నగరాన్ని చుట్టుముట్టాడు, రేపో మాపో 23 అక్షౌహిణీల సైన్యంతో మళ్ళీ జరాసంధుడు వస్తాడు, అప్పుడు మనందరం అడకత్తెరలో పోక చెక్కల్లా నలిగిపోతాం, అందుకే మీ రక్షణ కోసం సముద్ర మధ్యంలో ఒక నగర నిర్మాణం చేశాను, మిమ్మల్ని అక్కడికి పట్టుకుపోతాను, అందరూ కళ్ళు మూసుకోండి అన్నట్ట. వెంటనే కృష్ణుడు చెప్తే ఏం చెప్తే చేసేవారు ఆ రోజుల్లో. అందుకని టక్కున ఇలా కళ్ళు మూసుకున్నారు. కళ్ళు మూసిన వాళ్ళని కళ్ళు తెరవండి అన్నాడు ఆయన. తెరిచి చూస్తే అందరూ ద్వారకా నగరంలో ఉన్నారు. ఎక్కడి మధురా నగరం యూపీ, ఎక్కడి గుజరాత్ ఆలోచించండి. అందరూ బ్రహ్మాండమైన భవనాల్లో గడిపోయారు. మళ్ళీ వచ్చాక తాళాలు ఇవ్వడం, తాళాలు ఇచ్చిన తర్వాత వెకేట్ చేయకపోతే రూములు క్లీన్ చేయడాలు, నలుగురు ముగ్గురిని ఒకే రూములో పెట్టడాలు, ఇవేం అక్కర్లేకుండా ఎవడి బిల్డింగ్ వాళ్ళకి వచ్చేసింది. మళ్ళీ ఏం భవనాలండి, మున్సిపాలిటీ ప్లాన్కి అప్రూవల్కి వెళ్ళక్కర్లేదు, స్థలం కొనక్కర్లేదు, స్థలం కబ్జా చేయక్కర్లేదు, నానా గందరగోళం కాంట్రాక్ట్లు అక్కర్లేదు, డబ్బులు ఇవ్వక్కర్లేదు, హాయిగా వచ్చి పడిపోయి భవనాలు. అది మా కృష్ణ పరమాత్మ శక్తి అంటే అలా ఉంటుంది. ఈ మధురానగర వాసులు ఒకడున్నాడు, వాడు కొంచెం కొంటివాడు. కృష్ణుడు కళ్ళు మూసుకోమంటున్నాడు, ఎందుకు మూసుకోమంటున్నాడా అని ఇలా దొంగగా కన్ను తెరిచి చూశాడు. కళ్ళు మూసుకున్న వాళ్ళందరూ బిల్డింగ్లోకి వెళ్ళారు, వాడు ఒక్కడు మధురానగర్లో మిగిలిపోయాడు. కాబట్టి గురువుగారు కళ్ళు మూసుకోమంటే మూసుకోవాలి, తెరవమంటే తెరవాలి, తెరిస్తే సుఖం. జగద్గురువు చెప్పిన మాట వినకపోతే మధురానగర్లో ఉన్నాడు. ఆ తర్వాత ఎప్పటికి వచ్చాడో తెలిసా, వాడు ఒక్కడికే బిల్డింగ్ లేదు, లాస్ట్ అండ్ ఫైనల్గా వచ్చాడు. అందుకే నేను చాలాసార్లు చెబుతాను, హాయిగా ఫోన్ చేయండి అని బతిమాలితే వినరండి. కొందరు అడుగు పొడుగు మిగులుతుంది చివరికి. ఈ బతిమాలించుకోవడాలు అవి తగ్గించుకోవాలి మనం. మ్లేచ్చుల్ని చంపి జరాసంధుడి దగ్గర నుంచి వచ్చేటప్పుడు పరిగెత్తించి పరిగెత్తించి తీసుకొచ్చారు వాడు ఒక్కడిని. ఆనాడు కృష్ణుడు చెప్పినట్టు కన్ను మూసుకుంటే హాయిగా వచ్చేవాడు, ఇప్పుడు ఏమైంది, నడిచి రావాల్సి వచ్చింది. అది కూడా పరిగెత్తుకుంటూ రావాల్సి వచ్చింది, కనీసం వెయిటింగ్ లిస్టు కూడా లేదు రైల్లో. వాడి బతుకలు అయిపోయింది. జనరల్లో లెట్టిన్లో కూర్చుని ప్రయాణం చేసేవాడు బతుకలు వందలు అయిపోయేటవాడు. కాబట్టి ఏం చేయాలి, ఈసారి కృష్ణుడు ఏదైనా చేయమంటే దొంగ చూపులు చూడాలా, చెప్పి చెప్పగానే పని చెయ్యాలి. మళ్ళీ చెప్పండి, కృష్ణం వందే జగద్గురుం. ఇక ఈ ఊరు ఎలాగ, అందరూ వచ్చి కూర్చుంటే ఎలా ఉన్నది అక్కడ ఉన్నవాళ్ళే వర్ణించారు. సాధారణంగా ఎంత గొప్ప వేద పండితుడైనా బ్రహ్మతో వాదోపవాదాలు చేయలేడు. బ్రహ్మగారితో వాదోపవాదాలు చేయటం అంటే ఆత్మహత్యతో సమానం. బ్రహ్మ అంటే వేదములు ఆయన నుంచి పుట్టినవి, వేదములు ఆయన చేతిలో నిరంతరం ఉంటాయి, వేదస్వరూపుడు ఆయన. కానీ ఈ ద్వారకానగరంలో కృష్ణుడి అనుగ్రహం వల్ల బ్రాహ్మణులు ఎలా అయ్యారట, బ్రహ్మత్వము లఘువగునని బ్రహ్మయ్య బిరుదులకు వచ్చి పట్టడుగాక, బ్రహ్మాది కళల తత్పురి బ్రహ్మజనుల్ బ్రహ్మ చిక్కు పరుపరి చర్చను. ఇక్కడున్న వాళ్ళు బాగా వేదం చదువుకున్న వాళ్ళు, వాళ్ళతో వేద విషయంలో ఎవరైనా పోటీ పడితే ప్రమాదం, అందరినీ ఓడిస్తారు. అందుకని బ్రహ్మ ఏమనుకున్నాడు, అమ్మో శ్రీకృష్ణుని అనుగ్రహం కలిగిన ద్వారకానగర బ్రాహ్మణులతో వాదోపవాదాలకు పెడితే నా బ్రహ్మత్వం కూడా కొంచెం అయిపోతుంది, నేను కూడా పరువు పోగొట్టుకుంటాను, అనవసరంగా వాళ్ళతో వాదించకూడదు, ఎందుకంటే నేను బ్రహ్మనైనా వాళ్ళు కృష్ణ భక్తులు కాబట్టి వాళ్ళతో పోటీ అనవసరం అనుకుని ఓ దండం పెట్టి ఇక్కడున్న వాళ్ళతో వాదించడానికి రాట. అంటే దాన్ని బట్టి అక్కడున్న విప్రులు ఎంత గొప్ప వాళ్ళో ఆలోచించండి. ఇంకా ఆ ఊళ్ళో ఉండే మహారాజులు, ఐశ్వర్యవంతులు, ధనవంతులు, సౌందర్యవంతులు, సకల సద్గుణాలు కలిగిన వాళ్ళు, అడిగితే ప్రాణమైన దానంగా ఇచ్చేంత గొప్పవాళ్ళు. ఇంకా మన సముద్రుడు ఉన్నాడు. సముద్రుడికి రత్నాకరుడు అని పేరు. పేరుకి రత్నాకరుడు కానీ ఎవరికైనా ఒక రత్నం ఇచ్చేటండి ఆయన? మీలో ఎవరికైనా రత్నాకరం అని పేరు కలిగిన ఆ సముద్రుడు ఒక రత్నం ఇవ్వలేదే. కానీ ఇక్కడ పోతర గారు చమత్కారం చెప్పారు, రత్నాకరమై జలనిధి రత్నములీనేరదు ఏటి రత్నాకరమో, రత్నములు కొనుదురిత్తురు రత్నాకర జయులు వైశ్య రత్నములు పురిన్. రత్నాకరం అని పేరు కానీ సముద్రం ఎవరికి రత్నాలు ఇవ్వలేదు. ఇదేం రత్నాకరం దీని మొహం? కానీ ఆ ఊళ్ళో వైశ్య రత్నములు, వైశ్యులు చాలా గొప్పవాళ్ళు, రత్నం అంటే శ్రేష్టం అనమాట, వైశ్య శ్రేష్ఠులు ఉన్నారట. ఆ ఊళ్ళో ఉన్న వైశ్యులు ఎంత గొప్పవాళ్ళు అంటే కొన్ని వందలు వేలు రత్నములు కొనగలరు, ఇవ్వగలరు. వాళ్ళు దానం ఇస్తే ఆ చేతికి ఎముకుండేది కదట. వాళ్ళ ముందు సముద్రుడు కూడా ఓడిపోయాట. అంత గొప్ప వైశ్య రత్నాలు ఆ ఊళ్ళో ఉన్నారు. ఇంకా ఆ ఊళ్ళో ఉన్న రైతులు ఉన్నారు. ఆ రైతులు వ్యవసాయం చేసి పంట పండిస్తూ ఉంటే ఆ పంట పొలంలో నుంచి వచ్చే పంటతో శివుడికి కూడా భిక్షాటన లేకుండా చేసి పారేసేవారు. వాడు శివుడు ఎప్పుడు ఆది భిక్షువు కదా, భిక్షాందేహి అని భార్య దగ్గరికి కూడా వచ్చి యాచిస్తాడు ఆయన. అటువంటి ఆయన్ని పిలిచి ఎందుకే ముష్టిత్తు కూడా నీకు, మేము తుష్టిగా అన్నం పెడతాం, ఈ సంతుష్టిగా మేము పెట్టిన అన్నం తిని ముష్టి మాని పుష్టి పొంది ఇక్కడే ఉండి మమ్మల్ని అనుగ్రహించు అని శివుడి భిక్షాటన కూడా మాన్పించగలిగేంత శక్తి కలిగిన రైతులు ఆ ఊళ్ళో ఉన్నారు. ఇంతెందుకు, ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు, ఆ జాతి ఈ జాతి అని లేకుండా, స్త్రీలు పురుషులు అనే తేడా లేకుండా అందరూ గొప్పవాళ్ళే. ఆ వేట నుండు వారికి భావింపగలేవు క్షుత్పిపాసాదులు దత్కోవింద కృపా వశమున. ఆ గోవిందుడి అనుగ్రహం వల్ల ఆ ఊళ్ళో ఉండేవాడికి ఆకలి దప్పికలు లేవు. అంటే ఏమిటి, ఇంటైజేషననే కాదు, ఆయన అనుగ్రహం వల్ల కళ్ళు తిరిగిపోవడం, అన్నం లేకపోవడం అనే బెంగ లేకుండా ఉంది. కావాలంటే తింటారు, తిన్నది అరుగుతుంది, వద్దనుకుంటే ఎన్ని రోజులైనా ఉపవాసం ఉంటారు, మంచినీళ్ళు తాకకుండా ఉండగలరు, ఏదైనా చేయగలుగుతారు, సుఖంగా ఉంటున్నారు, జరామరణములు లేకుండా ఉన్నారు. ఇంతెందుకు కృష్ణుడు జీవించి ఉన్నంతకాలం ద్వారకానగరంలో ఉన్నవాళ్ళు ఎవ్వరికీ తల వెండ్రుకలు నెరవలేదు. ఇప్పటికి కూడా నెరవట్లేదు అనుకోండి, పారాయణ చేసేవాడిని అడిగి చెప్తారు. కానీ ఈ నెరుపుకి ఆ నెరుపుకి తేడా ఉంది. వీళ్ళందరూ ఎప్పుడూ నవయవ్వనంతో ఉన్నారు. 30 ఏళ్ల కుర్రవాళ్లలో ఉండేవారట ద్వారకానగరంలో, అంటే నాలా ఉండేవారు అన్నమాట. ఎప్పుడు చూసినా యువకుల్లాగే ఉండేవారు. చూడండి, మీరు రుక్మిణీదేవిని చూడండి, కృష్ణుడిని చూడండి. కృష్ణుడి కొడుకు ప్రద్యుమ్నుడు, ఆయన కొడుకు అనిరుద్ధుడు, ఆ అనిరుద్ధుడి కొడుకు వజ్రుడు, అందరూ కూడా అందరూ ఒకే వయస్సు వాళ్ళ కింద కనపడేవారట. దానివల్ల ఒక్కోసారి చిక్కులు కూడా వచ్చేవిట. ఎవరు రిటైర్ అయిన వాళ్ళు, ఎవరు పడిచేవాళ్ళో తెలిసేది కదా, అందరూ కుర్రాళ్ళ కింద కనపడతారు. అమెరికా వెళ్ళి కొత్తలో నాకు అలాగే కనపడేవారు అందులో. ఎవడెవళ్ళు, ఎవడు డేవిడ్డో, ఎవడు గోవిద్దో తెలిసేది కాదు. గుర్తుపట్టడం కొంచెం కష్టం అండి. అలాగా ఆ నగరంలో వాళ్ళు ఎప్పుడూ నవయౌవనంతో ఉన్నారు. ఇన్ని రకాల ఏర్పాట్లు చేసి సకల సౌకర్యాలు కలిగించి అందరినీ అందులో దింపాడు కృష్ణుడు. అందరూ బిల్డింగుల్లో ఉన్నాక అందరిళ్లల్లోకి ఒకేసారి వెళ్ళి అందరికీ దర్శనమిచ్చి దీవించాడు ఆయన. ఒక ఇంట్లోకి వెళ్ళిన వాడు రెండో ఇంట్లోకి వెళ్ళి దీవించలేడు కదా. కానీ కృష్ణుడు అలా కాదు, మొత్తం ద్వారకానగరంలో ఉన్న సకల భవనములలో ఒకేసారి ప్రత్యక్షమయ్యాడు. అందరికీ ఆశీర్వచనమిచ్చాడు. వారందరిని ఇక్కడే ఉండండి అన్నాడు. ఇప్పుడు నేను వెళ్ళి ఆ కాలయవనుడి సంగతి చూస్తానన్నాడు. మళ్ళీ ఇక్కడ అదృశ్యమయ్యాడు. అక్కడ మధురానగరంలో ప్రత్యక్షమయ్యాడు. మధురానగరంలో ప్రత్యక్షమై అప్పటి వరకు కోట తలుపులన్నీ మూసేశాడుగా. ఆ మూసేసిన తలుపుల్లో సింహద్వారాన్ని తెరిచాడు, ప్రధాన ద్వారం తెరిచాడు. తెరిచి కాలినడకన ఒంటరిగా తలుపులు తీసుకుని బయటకు వచ్చాడు. అప్పుడు ఆయన చేతిలో ఒక ఆయుధం లేదు, గుర్రం ఎక్కలేదు, రథం ఎక్కలేదు, ఏనుగెక్కలేదు, నడుచుకుంటూ వస్తున్నాడు. మెడలో ఒక వనమాల ఉన్నది, కొన్ని ఆభరణములు ఉన్నాయి, కిరీటం ఉన్నదంతే. ఇది చూచాడు కాలయవనుడు. వాడికి మతిపోయింది. ఎందుకంటే అప్పటికి 3 నెలలుగా వాడు చుట్టుముట్టి అక్కడే ఉన్నట్ట. 90 రోజులైంది అప్పటికి, 90 డేస్. ఆ లోపలికి వెళ్ళలేడు, లోపల నుంచి ఎవరూ బయటికి రాలేరు. విసిగిపోయాడు వాడు. ఏమైనా సరే పట్టు వదలని విక్రమార్కుళ్ళు అక్కడే ఉన్నాడు. ఆయన ఉండి వీడి సంగతి ఏమిటో చూద్దామని కాసు కూర్చుని ఉన్నాడే వాడు. ఇప్పుడు తలుపు తీసుకొస్తున్న కృష్ణుడు చూచి, ఎవడై ఉంటాడు ఇతడు, ఒంటరిగా వస్తున్నాడు, నాబోటి మహావీరుడి దగ్గరికి ఒంటరిగా రావడానికి వాడికి ఎంత ధైర్యం అని తన ఆత్మీయులైన ప్రధానమంత్రులతో ఇలా పలికాడు. కరి సంఘంబులు లేవు రావు తురగౌంబుల్ రథౌరాతముల్ పరిసర్పింపవు రారు సూరులు ధనుర్బాణాసి ముఖ్యాయుధోత్కరముంబూనడు శక్రచాపయుత మేఘస్ఫూర్తితో మాలికాధరుడు ఒక్కండు అది నిర్గమిల్చే నగరద్వారంబున కంటిరే. చూచారా, ఒక వీరుడు, ఒక నల్లనివాడు నగరద్వారం దగ్గర నుంచి మన వైపు వస్తున్నాడు. అతని కూడా ఏనుగులు లేవు, గుర్రములు లేవు, రథములు అతని చుట్టూ లేవు. ఒక్క సహాయం చేసేవాడు ఒకడు కూడా కనపడటం లేదు. వీరాధి వీరులు, బాణములు కత్తులు పుచ్చుకున్న వీరులు సాధారణంగా ఇలాంటి వాళ్ళకి సహాయంగా వస్తారు. కానీ ఇతడు అసహాయ సూర్యుడిలో ఉన్నాడు. సహాయం చేసేవాడు ఒక్కడూ కనపడటం లేదు. గుర్రాలు లేకపోవచ్చు, ఏనుగులు లేకపోవచ్చు, రథములు లేకపోవచ్చు, వీరులు కూడా లేకపోవచ్చు. చేతులైన ఆయుధం ఉండాలిగా. ధనుస్సు, బాణం, కత్తి ఇటువంటి ఏ ఆయుధమూ ధరించకుండా ఒట్టి చేతులతో వస్తున్నాడు. ఇతన్ని చూస్తే ఎలా ఉంది, నల్లని మేఘంలో మెరుపు తీగ కనపడినట్టు కనపడుతోంది. అంటే ఏమిటి, కృష్ణుడు నల్లగా ఉన్నాడు, ఆయన మెడలో వనమాల ఉన్నది. నల్లగా ఉన్న కృష్ణుడు మేఘంలో ఉన్నట్ట, మెడలో ఉన్న వనమాల మెరుపు తీగలా ఉన్నది. మెరుపు తీగతో కూడిన మేఘంలాగా ఈ మాలికాధరుడు ఒక్కడు ఈ ప్రపంచంలో. ఆయన ఒక్కడే, ఇంకెవడు పరమాత్మ కాదు. వాడు చెప్పకుండానే చెప్పాడు, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, పరమాత్మ ఒక్కడే, మరొక బ్రహ్మ లేదు. ఆయన ఒక్కడు ఒంటరిగా ఇటుకేసి వస్తున్నాడు, నగరం నుంచి బయటకు వస్తున్నాడు, సింహద్వారం నుంచి బయటకు వస్తున్నాడు. ఏమి ధైర్యం, నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉన్నది, మనం వచ్చి ఎన్నాళ్ళయ్యింది ఈ నగరానికి, ఈ నగరాన్ని చుట్టుముట్టి ఎవరైనా బయటకు వస్తారా, వస్తే యుద్ధం చేద్దామని ఎదురు చూసాము, కానీ ఒక్కడు బయటికి రాలేదు. ఎన్నేనయ్యే దినంబులు ఈ నగరిపై ఏ తెల్చి పోరాటకున్ మున్నొక్కండును రాడు వీడొకడు నిర్ముక్తాయుధుండేగుదెంచన్ నన్నోర్వగనో ప్రియోక్తులకునో శ్రీగోరియో చూడుడల్తున్నాత్మీయ జనంబుతోడ యవనే సుండిట్లు భాషింపగన్. ఎన్నాళ్ళయ్యింది మనం ఈ నగరానికి వచ్చి చుట్టూ మన సైన్యం ఉన్నారు, ఇన్నాళ్ళుగా నగరంలో నుంచి మన మీద యుద్ధానికి ఒక్కడు కూడా రాలేదు, ఇన్నాళ్ళకి వీడొక్కడు బయటకు వచ్చాడు. ఈ వచ్చేవాడు ఒంటరిగా వస్తున్నాడు, ఆయుధాలు లేకుండా వస్తున్నాడు. బహుశా ఇతడి మనస్సులో రకరకాల కోరికలు ఏవో ఉండి ఉండవచ్చు. ఒంటరిగా వచ్చేవాడు ఒంటరిగా నన్ను ఓడించాలనే, అబ్బెబ్బే నేను నిన్నే ఓడిస్తాను, సంధి చేసుకోవడానికి ప్రేమగా మాట్లాడడానికి అనుకుంటున్నాడా, అయితే ఓడించడానికైనా అయి ఉండాలి, అది అసంభవం. కాబట్టి నాతో ప్రియోక్తులు పలకడానికి అయి ఉండాలి, మంచి మాటలతోనే వినకపోతే పారిపోవడానికైనా అయి ఉండాలి. ఇవి అవి కాకపోతే మా నగరం అంతా మూసుకు కూర్చున్నామండి, 90 రోజులుగా లాక్డౌన్ వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది అని శ్రీగోరు వచ్చాడు ఆన్లైన్లో డబ్బులు ఏమని. మరి ఏకదాటి 90 రోజులు ఇల్లు మూసుకుంటే ఏమవుతుందండి, అందుకని శ్రీగోరియో డబ్బు కోసం వస్తున్నాడా చూడండి అని యవనుడు తన ఆత్మీయులతో ఇలా పలుకుతున్నాడు. కృష్ణుడు ఏం పట్టించుకోవట్లేదు, ఇవన్నీ ఆయనకు వినపడుతూనే ఉన్నాయి. ఆయనకు వినపడకపోతే ఎలాగా, ఆయనకు అన్నీ వినపడతాయి, అన్నీ కనబడతాయి, అన్నీ వినబడనట్టు కనబడనట్టు నటిస్తూ అలాగే అతని కేసు వచ్చేట. అప్పుడు యవనుడు అన్నాడు, నేను వీరుణ్ణి, యుద్ధ మర్యాద ఎరిగిన వాణ్ణి, అతడెవడో ఒంటరిగా వస్తూ ఉంటే నేను ఆయుధములు పట్టుకుని యుద్ధానికి ఎలా పెడతాను, మీరు ఇక్కడే ఉండండి, నేను ఒంటరిగా వెళ్ళి నడిచొచ్చేవాణ్ణి, కాలినడకన వెళ్ళి ఎదుర్కొంటాను, నా పరాక్రమాన్ని ప్రపంచం ప్రశంసిస్తుంది, నా యుద్ధ ధర్మాన్ని నారదుడు కూడా మెచ్చుకుంటాడు అని వీడు కూడా ఒంటరిగా ఒక కత్తి మాత్రం వరలో పెట్టుకుని ముందుకు బయలుదేరాడు. కృష్ణుడి దగ్గరికంటే వచ్చాడు, అవసరమైతే చేతులతో బంధిద్దాం లేదా కత్తి తీద్దామని. కృష్ణుడు అలా వస్తున్నవాడు ఆగాడు. వీడు పరుగున తన దగ్గరికి రాగానే, బాగా దగ్గరికి రాగానే ఇంచుమించుగా దొరుకుతున్నట్టు నటిస్తూ తీరా అతడు దగ్గరికి రాగానే 1, 2, 3 అని చెంగుని పారిపోవడం మొదలెట్టాడు. ఒకటే పరుగు. వెంటనే యవనుడు పక్కపక్క నవ్వాడు, వాటి పక్కన ఉన్నవాడు ఇంకా నవ్వేశారు, ఏదో అప్పటికే నిజంగా విజయం తమదైపోయినట్టే. అందుకని హాస్యంతో ఈ ఒకళ్ళు ఒకళ్ళొకళ్ళు చూసుకుని పలకరించుకుని నవ్వుకున్నారు. అప్పుడు యవనుడు ఇంకా నవ్వి, నువ్వేం వీరుడురా బాబు, నీ గురించి నారదుడు ఏదో చెబితే నువ్వు మహాత్ముడు అనుకున్నాను, అసలు ఎందుకు అలా పారిపోతున్నవాడో తెలియటం లేదు. శరసంఘంబులు లేవు మద్ధనుర్గుణలతా శబ్దంబు వీతేరదు ఉర్వరపై ఏ క్రియ పొరితో కదిసి మున్ వాతాసితో కేసితో కరితో మల్లురతో కరితో మల్లురతో జరాతనయుతో కంసావని నాథుతో. ఓహ్ కృష్ణ, నువ్వు మహాపరాక్రమవంతుడు అని, నిన్ను జయించడం కష్టమని 3 కోట్ల మందిని వెంటేసుకొచ్చాను, ఈ మాత్రం పారిపోయేవాడు అంటే ఒంటరిగా వచ్చేవాడి, కనీసం సైనికులు ఖర్చైనా తగ్గేది, ఓవర్ డ్రాఫ్ట్ అయినా తగ్గేది, నేను నీ వెంట పడ్డానా పడలేదు, ఒక్క బాణం వేశానా వేయలేదు, కత్తి విసరలేదు, కనీసం ధనుష్టంకారం కూడా చేయలేదు, బాణం వేయడం పక్కనట్టండి, అల్లుతాడు ఇలా లాగి వదిలిపెడితే శబ్దం వస్తుంది, ఆ శబ్దం కూడా చేయలేదు, అయినా నన్ను చూసి పారిపోతున్నావు, ఇటువంటి నువ్వు ఇది వరకు ఈ భూలోకంలో ఎలా ఇతరులతో యుద్ధం చేసావో తెలియటం లేదు, పావుతో యుద్ధం చేసావట, 2 పావులంటే ఇక్కడ, 1 కాళీయుడితో యుద్ధం చేసావు, 2వది పాము రూపంలో కొండ చిలువ రూపంలో వచ్చిన అఘాసురుణ్ణి చంపావట, కేసి అనే రాక్షసుడు గుర్రపు రూపంలో వస్తే వాణ్ణి చంపావట, మంచి బలం కలిగిన కువలయాపేడమనే ఏనుగుని పడగొట్టావట. చాణూర ముష్టికులు అని పేరు కలిగిన మల్లులతో యుద్ధం చేసావని విన్నాను, జరాసంధుడితో యుద్ధం చేసావని విన్నాను, కంసుణ్ణి చంపావని విన్నాను. అసలు ఇలా పారిపోతూ ఉంటే వాళ్లతో యుద్ధం చేసిన వాటి నిజమా అసత్యమా అది నాకు తెలియటం లేదు. మాధవ, ఈరోజు నువ్వు ఎక్కడికి పారిపోయినా విడిచిపెట్టను, పాతాళానికి వెళ్ళినా విడిచిపెట్టను, సముద్రంలో దాక్కున్నా విడిచిపెట్టను, కొండ కింద దూరినా విడిచిపెట్టను, స్తంభంలో దాక్కున్నా విడిచిపెట్టను, బ్రాహ్మణ వేషం ధరించినా విడిచిపెట్టను, లేక రైతు వేషం వేసుకున్నా విడిచిపెట్టను, గుర్రం ఎక్కి పారిపోయినా విడిచిపెట్టను. వీడు తిట్టినవన్నీ భగవంతునికి అవతారాలు అయ్యాయి. సముద్రంలోకి చొచ్చుకుపోవడం అంటే మత్స్య అవతారం, కొండ కింద దూరడం అంటే కూరమావతారం, భూమి కింద దాక్కోవడం అంటే వరాహ అవతారం, స్తంభంలో దూరిన అంటే స్తంభంలోంచి బయటికి రావడం అంటే నరసింహ అవతారం. దాంతో కాకుండా ఉన్నాడు, పొట్టివాడి రూపం ధరించిన విడిచిపెట్టడం అంటే వామన అవతారం, బ్రాహ్మణ వేషం ధరించడం అంటే పరశురామ అవతారం, కోదండం ధరించినా విడిచిపెట్టడం అంటే రామావతారం. దాంతోపాటు ఇంకోవాడా హలిక, హలికుడు అంటే రైతని ఒక అర్థం, హలం నాగలి ధరించేవాడెవరు, బలరాముడు అంటే బలరామావతారం తెలియకుండానే అన్నాడు. అగ్రజన్మ హలిక శ్వేటాకృతులు దాల్చిన, శ్వేటాకృతి అంటే గుర్రం ఎక్కి వెళ్ళే కల్కి అవతారం, గుర్రం మీద ప్రయాణం చేసే రౌత అవతారం. నువ్వు ఏ అవతారం ఎత్తినా విడిచిపెట్టనని ఒక అర్థం, పైకి మాత్రం మామూలుగా నువ్వు పొట్టాడు వేషం వేసినా, స్తంభం కింద దాక్కున్నా, కొండ కింద దాక్కున్నా విడిచిపెట్టనా, నువ్వు ఎక్కడికి పోయినా వెంటబడి నీ ప్రాణం తీస్తాను, ఆగు ఆగు అన్నాడు. అనగానే కృష్ణుడు వెనక్కి చూసి నవ్వి మళ్ళీ పరిగెత్తడం మొదలెట్టాడు. ఒకటే పరుగు, ఆ పరుగు చాలా విచిత్రంగా ఉంది. ముందు పీటీ ఉష, వెనక అతను అశ్వినీనా చెప్ప పరిగెత్తారే పూర్వం, అలాగా ముందు కృష్ణుడు వెనకేమో వాడు, పరుగు పరుగు. వీడికి అలసట వచ్చి వీడు దొరకడేమో వెనక్కి పోదామో అనుకున్నప్పుడల్లా రెండు చేతుల మధ్యలో దొరికినట్టు కనపడేవాడు, మళ్ళీ వాడిని వెనక్కి వెళ్ళనివ్వకుండా దొరికినట్టు నటిస్తూ లోబడినట్టు కనపడేవాడు. అదే లోబడి ఇదే లోబడి, ఇదిగో దొరికాడు అదిగో దొరికాడు అని వెంటబడ్డాట. అలా వాణ్ణి మురిపిస్తూ బెదిరిస్తూ దొరికినట్టు దొరుకుతూ మళ్ళీ దొరకకుండా తప్పించుకుంటూ మహావేగంగా పరిగెత్తుకుంటూ తీసుకుపోయాడు. వాడికి అంతకంతకీ పట్టుదల పెరిగిపోయింది. వీడిని ఏమైనా పట్టుకోవాలి, నన్ను ఇంత ఏడిపిస్తున్నాడు, వీడిని శిక్షించాలి చంపాలనుకుంటూ పట్టుదలగా వెంటొచ్చాడు. చివరికి పరిగెత్తి 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 చాలా దూరం తీసుకుపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో వాడికి తెలియట్లేదు, ఒక్క కృష్ణుడికి తప్ప. అలా వెళ్ళగా భయంకరమైన కేకారణ్యంలో పెద్ద కొండ కనపడింది. ఆ కొండకు ఒక గుహ ఉన్నది. శ్రీకృష్ణుడు ఆ గుహలోకి వెళ్ళాడు, వెళ్ళి టక్కున మాయమైపోయాడు. ఇంకా ఈ గుహలోంచి కృష్ణుడు బయటికి వెళ్ళలేడు, ఎందుకంటే గుహలోంచి బయటికి వెళ్ళే దారి లేదనుకుని యవనుడు కూడా లోపలికే వచ్చాట. పరిగెత్తి పరిగెత్తి వాడికి మోకాళ్ళ నొప్పులు వచ్చేసాయి, అలసట వచ్చింది, నీరసం వచ్చింది, అంత పనైంది. పళ్ళు పటపట కొరుక్కుంటూ ఆ చీకట్లో లోపల చూశాడు. కటిక చీకటితో నిండిన గుహ, ఆ కొండ గుహ, ఎక్కడ వెలుతురు లేదు. ఆ గుహలో మధ్యలో పెద్ద బండ ఉన్నది. ఆ బండ మీద ఒక తివాచి లాంటి జింక చర్మం ఒకటి వేసుకుని దాని మీద ఒక ఆయన పడుకుని నిద్రపోతున్నాడు. ఆ నిద్రపోవడంలో కూడా కొంతమంది పక్కన పడుకుంటే నిద్ర అట్టదు. దేవుడా, రైల్లోను అరి విమానంలో కూడా నిద్రపోతారండి, 2 గంటల ప్రయాణంలో కూడా, పూర్వజన్మ సుకృతం కాకపోతే ఆ నిద్రపోవడం కూడా. ఇక మళ్ళీ వానరాలు, ఏనుగులు, గుర్రాలు, వీటి యొక్క ఘంకారాలు, హుంకారాలు ఇవన్నీ కలిపి అందులో ఉంటాయన్నమాట, రకరకాల మాట మళ్ళీ అందులో మధ్య ఒక్కొక్కడైతే మధ్య మధ్యలో పూర్వజన్మ సుకృత పరిపాకం. నా కర్మయోగం వల్ల క్షేమ అలా నా మీదకి వస్తే నాకు మెలకు వస్తుంది. అందులో నాకు ఎప్పుడూ భగవంతుడు పరీక్ష పెడుతూనే ఉన్నాడు, నువ్వు ఎలా నిద్రపోతావు చూస్తావు అని. రైలెక్కితే గురగ్గాడు, పోనీ ఏ గదిలోనే పడుకుందావు అంటే గదిలో గురక, విమానం ఎక్కితే పక్కవాడు గురక. ఈ మధ్యనే కొంచెం భగవంతుడికి దండం పెట్టి గురకవాడు పక్కన లేకుండా ఉంటే పాతికో పరకో నీకు చూడాను బాబు అని ఒప్పుకోవలసి వస్తుంది. వాడు అంత ఇబ్బంది వస్తుంది, నిజంగా చాలా యాత్ర అయిపోతుంది అనమాట. ఏమో నిద్రపోతున్నప్పుడు నేనేం పెట్టాను నాకు తెలియదు కదా, అందువల్ల నా గురించి నాకు తెలియదు కానీ పక్కవాడి గురించి తెలుస్తుంది కదా మరి. కానీ అదృష్టం ఏంటంటే చాలామంది పక్కవాడు గురక పెట్టా తెలియదు. మా సత్యనారాయణ గారు ఉన్నారనుకోండి, ఒక్కసారి నిద్రపోతే పక్కవాడికి ఏం చేసినా బాంబులు వేసినా తెలియదు దానికి. అంటే లేనిపోని అర్థం చేసుకోకండి, ఈ కడప బాంబులు అని ఉంటాయి, అవి పక్కన పేలుతూ ఉంటాయి దీపావళి బాంబులు, అవి అయినా సరే ఆయన నిద్రపోగలుగుతారు. ఆయన అదృష్టం, అది ఏం చేస్తాం. తెల్లవారుతం లేవగలుగుతారు. అందుకే ఆయన ఇంకొక్కొక్కళ్ళు ఉంటారు, వాళ్ళ అదృష్టం. అలా అన్నం తిరిగితే కానీ అలా మెల్లిగా పక్కుంటూ మంచం మీదకి వస్తారు, వేస్తారు. ఇక వాళ్ళ పని రోజు ఒకటే, నాస్తా మేస్తా ఆ తర్వాత పడక వేస్తా. దానివల్ల ఏమవుతుంది, బొజ్జలు పెరిగిపోతాయి, శరీర ఆరోగ్యం పాడైపోతుంది. అందువల్ల ఈ గురకలు వస్తాయి. శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవాలి, నడవాలి. రోజు ఎక్కువ వద్దండి, ఒక 25 కిలోమీటర్లు నడవండి. ఇక మీకు చూడండి శరీరం మీద అనారోగ్యం వస్తుందేమో. కనీసం ఆ 25 తీసేసి 2.5కి ఏమైనా నడవండి. దీనికి ఒప్పుకుంటారట, ఎంతో కొంత నడవాలి. శరీరాన్ని అలా పెట్టుకుంటే అప్పుడు లాభం ఏంటంటే, రేపు పొద్దున చారధామ యాత్రకు వస్తున్న వాళ్ళు ఈ రోజు నుంచి మొదలుపెట్టండి, రోజు 2 కిలోమీటర్లు నడవడం, తిరిగి ఇంటికి రావడం. అప్పుడు ఏమవుతుందన్నమాట, గ్యారంటీగా చారధాములో పైకి ఎక్కగలుగుతారు, దిగుతారు, అసలు ఆయాసం రాదు, బాగుంటుందన్నమాట. లేకపోతే అని వణుకొచ్చేస్తుంది మనకి. గోవింద హాయిగా పడుకుని నిద్రపోతున్నాడని చెప్పారు ఒక ఆయన. ఆయనకి బాగా గడ్డం పెరిగిపోయింది. సూర్యబాబు గారు గడ్డం చాలా తక్కువ ఆయనతో పోలిస్తే, ఈయన గడ్డం ఏకంగా చివరిదాకా ఉంది. మేసాలు ఇక జుట్టు అయితే అట్ల కట్టేసింది. కొందరికి గడ్డం ఉంటుంది, జుట్టు ఉండదు. కానీ ఆయనకి జుట్టు కూడా అట్ట కట్టింత జుట్టు ఉంది. ఆయన నిద్రపోతూ ఉన్నాడు. ఈ కాలయవరుడికి ఒక క్షణకాలం మతిపోయింది. ఆలము చేయలేక పురుషాధమ దుర్లభ కంటక ద్రుమాభీల మహాశిలా సహిత భేకర ఖడ్గతరక్షు సింహ శార్దూలతరక్షు సంకలిత దుర్గపథంబున పారు తెల్చి ఈ శైలగుహం సనిద్రుక్రియ సాగి నటిల్చిన పవనితునే. ఒరి పురుషాధమ అని గట్టిగా తిట్టాడు. పురుషుల్లో కల్లా నీచుడా, నాతో యుద్ధం చెయ్యలేక ఇంత దూరం నన్ను పరిగెత్తించి పరిగెత్తించి కొండ గుహకు తీసుకొస్తావా? దారి పొడుగుతా మార్గం ఎలా ఉన్నది? అంత తేలిగ్గా ప్రవేశించడానికి వీలు లేకుండా ఉంది. ఈ అడవిలోకి అడుగు పెట్టడం కష్టం. ముళ్ళున్నాయి, పెద్ద పెద్ద పొదలున్నాయి, సింహాలు, పులులు, ఎనుబోతులు, శరభమృగాలు, ఇటువంటి భయంకరమైన మృగాలు ఉన్నాయి. రాళ్ల మీద నడుస్తూ ఉంటే కాళ్ళు కొట్టుకుపోయాయి కదరా నాకు. పెద్ద పెద్ద చెట్లు అల్లిబిల్లుకుపోతే మధ్యలోంచి దూరలేకపోయాను, నువ్వు మాత్రం చులాగ్గా సన్నగా దూరిపోయావు అందులోంచి. ఈ భీకరారణ్యంలో ఎంత దూరం తీసుకొచ్చి ఈ కొండ గుహలోకి వచ్చావు? వస్తే వచ్చావు, ఈ కాసేపట్లో నిద్ర ఎలా నటించావు? ఏం ఆశ్చర్యం, క్షణం నేను లోపలికి వచ్చే లోపల ఈ కాస్త కాలంలో ఈ కొంచెం సమయంలో ఇక్కడొక జింక చర్మం వేసుకుని బండరాయి శుభ్రం చేసుకుని దాని మీద పండుకొని గురు పెడుతున్నావా? మరొక విచిత్రం, నువ్వు నిద్రపోయినంత మాత్రం చేత నేనేమి నిన్ను విడిచిపెట్టను, నేను చంపకుండా. కానీ నా అనుమానం ఏమిటంటే, ఈ కొద్దిసేపట్లో వేషం ఎలా మార్చావోయ్? ఈ గడ్డాలు ఎక్కడ తగిలించుకున్నావు? వేషాలు ఎలా తగిలించుకున్నావు? ఈ జుట్టు ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు అన్నట్ట. చాలా కాలం క్రితం ఈ స్వాతంత్రం వస్తూ పోతున్న కొత్తల్లో ఒక మిలిటరీ వాడు ఉండేవాడు. ఢిల్లీలో రిటైర్ అయిపోయాక మకాం పెట్టాడు. ఒంటరి వాడు ఆయనకి, పెళ్ళాం బిడ్డలు ఎవరూ లేరు, ఆయన ఒక్కడే ఉండేవాడు. ఆయనకి నల్లమందు అంటే బాగా పెచ్చబట్టింది. ఎలా అలవాటైందో మిలిటరీలో నల్లమందు అలవాటైంది. ఏదో కొంచెం పెన్షన్ వచ్చేది, టంచెన్గా పింఛన్ పుచ్చుకుంటూ బతికేవాడు ఆయన. ఆయన పింఛన్తో బతుకుతున్నవాడు. ఈ మందు వేసుకు పడుకునేవాడు, నల్లమందు భంగు మొదలైన వేసుకు పడుకునేవాడు. ఓసారి పగలంతా నిద్రపోయి సాయంత్రం చీకటి పడాక 7:00 or 8:00 లేచాడు. లేవగానే ఆయనకి హల్వా తినాలనిపించింది. ఇప్పుడంటే ఎక్కడ పడితే అక్కడే నిల్వ ఉన్న హల్వాలు దొరుకుతున్నాయి. ఆ రోజున మిఠాయి కొట్లు ఢిల్లీలో చాలా అరుదుగా ఉండేవి. 1948-50 కాలంలో ఎలా ఉండేదండి, అసలు షాపులే తక్కువ కదా. అందులో 8 అయితే కొట్లు కట్టేసేవారు. మీకు గుర్తుందే ఉంటుంది, 1979 ఒక ఏడాది నేను కబాడీగూడలో చదువుకున్నాను. కల్పనా టాకీస్ పక్కన ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండేది, అందులో చదువుకున్నాను. ట్యాంకు బండి మీదకి 7:30-8 కడితే భయం వేసేది. అసాంఘిక శక్తులు ఎక్కువ ఉండేవారు. దాంతో చీకటి పడితే అక్కడికి వెళ్ళారు. ఒకసారి చూసి అడిగిపోయి పారిపోయాను. కబాడీగూడకి పక్కనే కదా ట్యాంకు బండు, నడిచి వెళ్ళేవాళ్ళం మేము. కానీ చీకటి పడితే వెళ్ళాలంటే భయం వేసేది. ఒక్క ఆదివారం మాత్రమే జనం ఉండేవారు, మిగతా రోజులు ఎవరు ఉండేవారు? ఎంతెందుకు ఆ మలకపేట ఏరియాలు ఎలా ఉండేవి? పాత వాళ్ళకి తెలుస్తే ఇప్పటి వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ అలాంటిది ఇప్పుడు జనారణ్యం అయిపోయింది. అప్పుడు అరణ్యం, ఇప్పుడు జనారణ్యం. ఎందుకు చెప్తానంటే, ఈయనకి హల్వా తినాలనిపించి మిఠాయి కొట్టు దగ్గరికి బయలుదేరాడు. ఆ రోజులో 2 రూపాయల నోటు ఉంది ఆయన దగ్గర. 2 రూపాయలు అంటే చాలా ఎక్కువ. ఈ 2 రూపాయలు పుచ్చుకుని అతి కష్టం మీద నడుచుకుంటూ చాలా దూరం 2-3 వీధులు తిరిగి 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 ఎక్కడో 2 మైళ్ళ తర్వాత ఒక మిఠాయి కొట్టును చూశాడు. ఆ మిఠాయి కొట్టువాడు అప్పుడే ఈ తక్కెళ్ళు ఉండేవిగా పూర్వం తాసులు అవి తీసి పక్కన పెట్టి షాపు మూస్తున్నాడు. షట్టర్ దించబోతూ ఉంటే బాబ్బా బాబు నాకు ఒక షేరు హల్వా కావాలన్నట్ట. ఏబే ఇప్పుడు నేను కొట్టు కట్టేస్తున్నాను, మళ్ళీ తాసు దానికి తగిలించడం, రాళ్ళు అందులో పెట్టడం, తోచడం నా వల్ల కాదు, రేపు రా అన్నట్ట. కాదు కాదు బాబు, హల్వా తినాలనిపించినప్పుడు తినకపోతే ఆ రాత్రి నాకు నిద్ర పట్టదు, అందులో మిలిటరీలో పనిచేసిన వాడిని నీకు పుణ్యం ఉంటుంది బాబాబాబు అన్నట్ట. విసుక్కుంటూనే కరెక్ట్గా తోచలేని ఎంతో కొంత తూచేస్తానన్నట్ట. ఎంతో కొంత నా మొహన్ వారే బాబు ఇంట్లోకి వెళ్ళాక తింటానన్నాడు ఆయన. సరే వాడు మొత్తం మీద ఓ షేరు హల్వా కట్టిచ్చాడు. ఈయన 2 రూపాయల నోటు ఇచ్చాడు. వెంటనే నా హల్వా ఇచ్చి 10 పైసలు హల్వాకి 2 రూపాయలు ఇస్తాం, 90 పైసలు చిల్లర లేదన్నట్ట. చూడండి 1 రూపాయి 90 పైసలు చిల్లర లేదు వాడి దగ్గర, 10 పైసలు ఆ రోజుల్లో షేరు హల్వా. ఎంత గొప్ప రోజులు, ఇప్పుడు 2 రూపాయల ముష్టివాడికి 2 రూపీస్ ఇస్తే ఈడ్చి మొహం మీద కొడతాడు. ప్లీజ్ గివ్ మీ అట్లీస్ట్ 20 రూపీస్ అన్నాడు ఆ మధ్యన ఒకడెవడ రైల్వే స్టేషన్లో. వీడెవడో ఇంగ్లీష్ ముష్టాడు. అట్లీస్ట్ 20 రూపీస్ ఇట. పాపం మా సాయి గారు యజ్ఞం చేస్తే 10 రూపాయలు ఇస్తున్నారు. చూడండి ఎలా అయిపోయింది కాలం. ఆయనకి ఈ మధ్యన పావలా వేసాడండి ఒకడు, అడగండి పావలా 10 రూపాయలు కూడా. ముష్టాడేమో 20 రూపీస్ ఇస్తే కానీ పుచ్చుకోవట్లేదు. అర్చకులు అంటే అంతలోకి అయిపోయారు అన్నమాట. 10 రూపాయలు పావలాలు రహస్యంగా చిరిగిపోయిన 10 రూపాయలు వేస్తున్నారు. ఏం చేస్తాం, కాలోహి దురతిక్రమ. అప్పుడు ఆయన అన్నాడు, నీకు పుణ్యం ఉంటుంది, నేను హల్వా తినాలి, ఈ 2 రూపాయలు నీ దగ్గరే ఉంచు, నువ్వెక్కడికి పోతావు, షాప్ మానవు కదా నా కోసం, రేపు ఉదయం వచ్చి చిల్లర తీసుకుంటాను 190 పైస్, ఈ 2 రూపాయలు నీ దగ్గర వచ్చు అని ఆ హల్వా తీసుకోగానే పొద్దున్నే వచ్చి పట్టుకుపో 90 పైసలు లేకపోతే నేను మర్చిపోతాను అన్నట్ట. అలాగే అని అన్నాడు వీడు. ఈ మిలిటరీ వాడికి కొంచెం మతిమరుపు ఎక్కువ, అందుకని రేపు పొద్దున ఈ షాప్ ఎక్కడుందో తెలుసుకోవాలి కదా, ఎక్కడుందో ఎలా ఉందో అని చూస్తే ఈ షాపుకి ఎదురుగుండా ఒక ఆబోతు పడుకుని అని నెమరేస్తోంది. ఆబోతు పడుకుని నెమరేస్తున్న దానికి ఎదురుగుండా, అది కూడా నల్ల ఆబోతు, మళ్ళీ గుర్తు కోసం, నల్ల ఆబోతు పడుకుని నెమరేస్తున్నటువంటి దానికి ఎదురుగా మిఠాయి షాప్ ఉన్నది. అక్కడికి వచ్చి రేపు 90 పైసలు తీసుకెళ్లాలనుకున్నాడు. ఎందుకంటే ఆయనకి నెలకు 2 రూపాయలే పెన్షన్ పాపం, 90 పైసలు అయితే నెల గడవదు. అందుకని రేపు వద్దాం అనుకుని ఇంటికి వెళ్ళిపోయి శుభ్రంగా ఈ హల్వా తిని మళ్ళీ 4 మంది వేసుకు పడుకుంటే పొద్దున 10 ఇంటికి మెలకు వచ్చింది. లేవడంతో చకచకా ముఖం మాత్రం కడుక్కొని స్నానం గీనం తర్వాత చూద్దాం, ముందు 90 పైసలు తెచ్చుకుందామని బయలుదేరాడు. కర్ర ఒకటి చేతిలో పుచ్చుకుని హ్యాండ్ రిస్టిక్ టక్టక్లాడించుకుంటూ ఎక్కడుంది ఆబోతు అని వెతికేయాడు. ఈ ఆబోతు ఒక క్షవరశాల దగ్గర ఉంది. క్షవరశాలకు ఎదురుగుండా పడుకుని ఉంది ఆబోతు నెమరేస్తూ. ఆ క్షవరం చేసేవాడు ఉత్తరకోవాడు, పైగా వాడికి ఇంత గడ్డం నెత్తి మీద జుట్టు లేదు. వీడు వెంటనే కర్ర పుచ్చుకుని టపటప లోపలికి వెళ్ళి, దేదేవు భాయ్ 1 రూపాయి 90 పైస్ అన్నాడు. 90 రూపాయలు వాడు తెల్లబోయి, నీకు నేను 90 రూపాయలు ఎందుకు ఇవ్వాలన్నాడు. అనగానే అదేంటయ్యా, రాత్రి 2 రూపాయలు ఇచ్చాను, షేరు హల్వా తీసుకెళ్ళారు, 10 పైసలు పోను, మిగతా 90 పైసలు ఇవ్వద్దా అనగానే వాడు తెల్లబోయి, క్యా ఏ మిఠాయికి దుకాన్ హై అన్నాడు. అప్పుడు చూశాడు వీడు, చూస్తే అదంతా లోపల హిష్యను కొట్టేటటువంటి నీళ్లు కొట్టేవి, షేవింగ్ క్రీములు, అదిగో బ్రష్లు, ఈ గడ్డాలు గీసేటటువంటి ఇవన్నీ కనపడ్డాయి. దాంతో వాడికి మతిపోయింది. ఏమన్యాయం, ఓపర్ హై భగవాన్, నీచే హై హమ్, మిడిల్ మే క్యా మోసం సహై అని వాడికి మతిపోయి ఏమన్నాడు, ఒరే దేవుడు ఉన్నాడు అంతా చూస్తాడురా, నా 2 రూపాయల్లో 90 రూపాయలు చిల్లర ఎగ్గొట్టడానికి రాత్రికి రాత్రి దుకాణం మార్చేసి మిఠాయి దుకాణం తీసేసి ఈ షాప్ పెడతావా క్షవరశాల, ఇంత అన్యాయం చేస్తావా, నా పెన్షన్ అంతా లాగేస్తావా. కానీ రా నాకు ఆశ్చర్యం, దుకాణం అంటే మార్చేసావు రాత్రికి రాత్రి, కానీ రాతో రాత్రు దాడీ లంబి కైసి అన్నాడు. రాత్రికి రాత్రి గడ్డం ఇంత పొడిగా ఎలా పెరిగిందిరా అని గట్టిగా లాగి చూసేది ఒరిజినల్ గడ్డం పైగా. నా కోసం గడ్డం కూడా పెంచుకున్నావా, మంత్రశక్తులు నా మీద ఉపయోగిస్తావా, మతం మారుస్తావా, ఉన్నాడరా పైన దేవుడు నిన్ను శిక్షిస్తాడరా అనుకుంటూ పోయేట్టు పంపాడు. ఈ కథ నా చిన్నప్పుడు హిందీ పండిట్టు పరీక్షల్లో పెట్టేవారు, చాలా బాగుండేది, రాతో రాత్తు దడి లంబి అని కథ. అలాగా కొండగుహలోకి వస్తే వచ్చావు, పడుకుంటే పడుకున్నావు, ఈ జుట్టు ఎలా పెంచావు, గడ్డం ఎక్కడి నుంచి వచ్చింది నీకు, ఈ క్షణంలో జుట్టు ఎలా పెంచావు, అంతా మాయ. నాకు నారదుడు చెప్పాడు, ఎక్కడ ఎవ్వరికి నీ చెక్కవనుచు చెప్పాను నారదుడు, ఇప్పుడు నాకు చిక్కావు, ఎన్ని వేషాలు వేసినా ఎన్ని గడ్డాలు పెంచినా నిక్కముగా నిద్రపుత్తు నిన్నీ గుహలో, ఈ గుహలో నిన్ను శాశ్వతంగా నిద్రపోయేలా చేస్తాను, నిన్ను సంహరిస్తాను అని ఒక్కసారి పళ్ళు పటపటలాడిస్తూ అరిచాడు. అనుచు యవనుడట్టహాసంభు కావించి చెటుల వజ్ర కఠిన సదృశమైన వామ పాదమెత్తి పారి తన్ని తద్గుహం ప్రతి స్వనంబుని కూడా. ఇలా పలికివాడు ఒక్క అట్టహాసం చేశాడు, హూహహ అని అరుస్తారు కదా, అలా అరిచాడు. అరిచి ఎడమకాలెత్తాడు. ఆ ఎడమకాలు ఎటువంటిది? వజ్రంలా కఠినమైన పాదం, పరమ నీచమైన పాదం, పొగుళ్ళు కలిగిన పాదం, నానా చెత్తా చెదారంతో నిండిన పాదం. ఆ నీచమైన ఎడమ పాదం ఎత్తి నిద్రపోతున్న వాడు డొక్కలో ఒక్క తన్ను తన్నాడు బలంగా. ఆ తన్నుకి ఆ గుహంతా ప్రతిధ్వనించింది, పెద్ద శబ్దం చేసింది, ఢామ్మని శబ్దం చేసింది. అలా తన్నడంతో నిద్రపోతున్నవాడు అని ఆవులిస్తూ లేచాడు. గాఢంగా నిద్రపోతున్నవాడు లేచాడు. లేచి బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నాడు. ఈ కళ్ళు మూసుకుపోయిన మెల్లిగా తెరిచాడు. అలా కళ్ళు తెరవడంతో ఆ రెండు కళ్ళల్లో నుంచి భయంకరమైన అగ్నిజ్వాలలు వచ్చాయి. ఈ అగ్నిజ్వాలలతో కాలయవనుడు చూస్తూ ఉండగా క్షణకాలంలో కాలి పిడికెడు బూడిదైపోయాడు. ఆ అడ్డగాడిద బూడిదైపోయాడు. ఈ కథ అంతా పరీక్షిత్తు వింటున్నాడు శుకుడి ద్వారా. ఆయనకు అనుమానం వచ్చింది, ఎవ్వడా అతడు, అతనికి ఎవ్వడు జనకుండు, ఎవరు ఆ వ్యక్తి అని నిద్రపోతున్నవాడు, అతని పేరేమిటి, అతని తండ్రి ఎవరు. కేవలం కంటి చూపుతో కాలయవనుణ్ణి భస్మం చేసిన ఆ మహాత్ముడు ఎవరు? ఇదేదో ఆశ్చర్యంగా ఉంది నాకు. ఈ విషయం చెప్పమనగానే అప్పుడు సుఖయోగేంద్రుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వం ఇక్ష్వాకు వంశంలో మాంధాత అని ఒక మహానుభావుడు పుట్టాడు. వైవస్వతమరువు కొడుకు ఇక్ష్వాకువు, ఇక్ష్వాకు కొడుకుల్లో ఒక ఆయన పేరు మాంధాత. ఈ మాంధాతకి 10 మంది కొడుకులు ఉన్నారు. అందులో ఒక ఆయన పేరు ముచుకుందుడు. ముచి కాదు సుమ, ముచుకుందహ. ఈ ముచుకుందుడు అనేవాడు మహావీరుడు. ఇతనికి బ్రహ్మగారు ఒక వరం ఇచ్చారు, నువ్వు ఏ వేపు ఉంటే ఆ వేపు వాళ్ళకి విజయం వస్తుంది అని. ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకే విజయం. నరేంద్ర మోడీ లాంటి వాడు ఆయన. వెంటనే ఈ ముచుకుందుడు ఆ వరాన్ని సద్వినియోగం చేసుకుని దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేశాడు ఆయన. ఇలా ఉండగా ఒకనాడు దేవదానవుల మధ్యలో ఘోర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దేవతలు దానవుల చేతులు పరాజితులై పారిపోయారు. వీళ్ళు బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు, బ్రహ్మదేవ శుభభాగ్య విధాత రక్షించన్నారు. అప్పుడు ఆయన, మిమ్మల్ని రాక్షసుల నుంచి రక్షించే శక్తి ఒక్క ముచుకుంద మహారాజుకున్నది, ఆయన దగ్గరికి వెళ్ళండి, ఆయన మీకు సాయం చేశాడంటే ఆయనకి విజయం ఖాయం, రాక్షసులు పతనమవుతారు, మీకు మీ రాజ్యం వస్తుందనగానే వాళ్ళు ముచుకుందుడి బతిమాలారు. ముచుకుందుడు దేవతలకి సాయంగా వాళ్ళ వెంట వెళ్ళాడు. ఈ ముచుకుందుడు దేవతల వైపున నిలబడి రాక్షసులతో ఘోర యుద్ధం చేసి వాళ్ళందరినీ చీల్చి చెండాడాడు, సంహరించాడు. చాలా కాలం పట్టింది యుద్ధానికి. క్రమంగా దేవతలు విజయం పొందారు. మహారాజా, నీ వల్ల మాకు తిరిగి స్వరాజ్యం దక్కింది, మా స్వర్గరాజ్యం తిరిగి ఇచ్చిన నీకు ఏదో ఒక ఉపకారం చేద్దామనుకుంటున్నాం, ఏం వరం కావాలో కోరుకోమనగానే ఆయన అన్నాడు, నాకు వేరే కోరిక ఎక్కడుంది, మోక్షము తప్ప నాకేమీ వద్దు, నాకు ముక్తి ఇవ్వండి అన్నాడు. అప్పుడు వాళ్ళు చిరునవ్వు నవ్వి, మహారాజా నువ్వు ఈ స్వర్గానికి వచ్చి చాలా కాలం అయిపోయింది, అందువల్ల భూలోకంలో ఏం జరిగిందో నీకు తెలియదు, నీ రాజ్యం లేదు, ఇప్పుడు మీ వంశమంతా వెళ్ళిపోయింది, ప్రస్తుతం మీ వంశంలో కుశుడు లవుడు అనేవాళ్ళు పరిపాలకులు అయ్యారు, రామావతారం కూడా పూర్తయిపోతుంది, త్రేతాయుగం ఇంచుమించుగా చివరకు వచ్చేస్తోంది, నువ్వు ఇక్కడ అంతకాలం ఉండిపోయావు, ప్రస్తుతం నువ్వు భూలోకానికి వెడితే నిన్ను గుర్తించేవాడు ఒక్కడు లేడు, నీ ఆధార్ కార్డు ఎప్పుడో వెళ్ళిపోయింది, నువ్వు నిరాధారంగా ఉన్నావు, అందువల్ల నువ్వు భూమికి వెళ్ళడం దండగ, పోనీ భూమికి వెళ్ళకుండా స్వర్గంలో ఉండడం అసలు కుదరదు శరీరంతో, ఇక మూడవది నువ్వు అడిగిన మోక్షం మేము ఇవ్వలేము, దేవతలమైన మేము ఏదైనా కావాలంటే వరం ఇవ్వగలం, సుఖాలు ఇవ్వగలం, తప్ప ముక్తిని ఇవ్వలేము, ముక్తిని ఒక్క శ్రీమన్నారాయణుడు వాసుదేవుడు మాత్రమే ప్రసాదిస్తాడు, ధరణీశ్వర మోక్ష పదవి మేము ఇవ్వలేము, ఇంకేదైనా కోరుకో అనగానే అప్పుడు ఆయన ఆలోచించి, ముక్తి ఇవ్వలేరు, నాకు వేరే కోరికలు లేవు, పోనీ ఇంటికి వెళ్ళి హాయిగా విశ్రాంతి తీసుకుందామంటే ఇల్లు లేదు, మా వాళ్ళు లేరు, ఇంకా ఏం చేస్తాను, యుద్ధం చేసి అలిసిపోయాను, నిద్ర అయినా ప్రసాదించండి అన్నట్ట, ఓ నిద్ర మాత్రం మేము ఇవ్వగలం, ఆ ఒక్క వరం మేము గ్యారంటీగా ఇవ్వగలం అసలు నిద్రలో ఎంత శక్తి ఉన్నది. వరం ఇవ్వక్కర్ లేకుండా కూడా నిద్రపోయేవాళ్ళు ఎంతమంది లేరు పురాణం మధ్యలో. గోడకి దారబడి గుర్రు గుర్రు అని మధ్య మధ్యలో ఇలా అంటారు కొందరు. నాకు చాలాసార్లు అనుమానం వచ్చేదనమాట, ఎక్కువ మంది అప్పుడప్పుడు ఈ ముందు కూర్చుంటారు, కొంతమంది రిటైర్ అయిపోయిన వాళ్ళు నా పురాణం వింటున్నప్పుడు అనేవారు. అప్పుడు నేను అనుకున్నా నా పురాణం బాగుందేమో, మధురంగా ఉండి తన్మయత్వంతో తలూపుతున్నారేమో అనుకున్నాను. తర్వాత అర్థమైంది ఓ పాతిక మైసూరు బజ్జీ తిన్న చిన్మయత్వంతో తలూపుతున్నారని. కాబట్టి ఎవరి తన్మయత్వం ఎవరి తన్మయత్వం ఎలా ఉంటుందో తెలియదు. అంటే అందరూ కాదు, అప్పుడప్పుడు ఒకళ్ళిద్దరు ఏం చేస్తారండి పాపం, వాళ్ళు కూడా నడిచి వచ్చారు కదండి మాటల ఆ ఎదురుగుండా ఉన్న రూము నుంచి ఇంత దూరం నడిచి వచ్చి పురాణం వింటే అలసట కాదు మరి. అది కాదు 101వ రూము పైగా అక్కడి నుంచి ఇక్కడికి నడవడం అంటే మాటల ఆ నడక వల్ల ఎంత అలసట మరి. తిన్నదంతా అరిగిపోయి అలిసిపోయి నిద్రపోయి ఉంటారు. అది అలాగా నిద్ర మాత్రం మేము ఇస్తాం, నువ్వు ఎంతకాలం కావాలంటే అంత నిద్రపో అనగా అయితే ఒక యుగం యుగం అంతా నిద్రపోతాను అన్నట్టే. సందేహం లేకుండా ద్వాపర యుగం చివరి పాదం దాకా నిద్రపో. ఈ నిద్రపోతున్న కాలంలో ఎవడైనా మూర్ఖుడు బలాత్కారంగా నిన్ను నిద్ర నేపితే నీ కళ్ళల్లో నుంచి అగ్నిజ్వాలలు వచ్చేవాడు బూడిదైపోతాడు. అందువల్ల ఎవరికీ కనపడకుండా కేకారణ్యంలో కొండగుహలో పడుకో అన్నారు. వెంటనే ముచుకుందుడు వచ్చి కొండగుహలో నిద్రపోయాడు. అన్నాళ్ళు యుద్ధం చేసి అన్నాళ్ళు నిద్రపోయాట. ఇంకొక వారం అయితే ఆయనే లేచేవాడు. ఆయనంతటా ఆయన లేస్తే ఈ అగ్నిజ్వాలలు రావు. ఈ విషయం తెలిసిన వాడు కృష్ణుడు పరమాత్ముడు. అందుకే యాదవుల చేతిలో మరణం లేని కాలయవనుణ్ణి కవ్వించి పరిగెత్తించి ఎంత దూరం తీసుకుని వచ్చి కొండగుహలోకి వచ్చి అదృశ్యమైపోయాడు. ఈ కృష్ణుడి ట్రాప్లో పడ్డాడు వాడు. మహాత్ముడైన పరమాత్ముని మాయలో పడి లోపలికి వచ్చి ఆ నిద్రపోతున్నవాడు కృష్ణుడు అనుకుని అనవసరంగా కెరికి డొక్కలో ఒక తను తన్నాడు. ఆయన కళ్ళు విప్పాడు. కళ్ళు విప్పగానే అగ్నిజ్వాలలు బయటకు వచ్చాయి దేవతలు ఇచ్చిన వరం వల్ల. ఆ అగ్నిజ్వాలలతో కాలి పిడికెడు బూడిదైపోయాడు వాడు. ఇప్పుడు వాడు మరణించగానే కృష్ణుడు టక్కన కొండగుహలో మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షం కాగానే ఆశ్చర్యపోయి ఆ కాంతిని చూచి మురిసిపోయి మెరిసిపోయి రెండు చేతులు జోడించి, మహాత్మా నీవెవరో, ఈ కొండగుహలో నేను నిద్రపోతూ ఉంటే ఎవడో మూర్ఖుడు వచ్చి నన్ను తన్నాడు. నా కంటి నుంచి వచ్చిన అగ్నిజ్వాలలతో వాడు నీరైపోయాడు, అంటే బూడిదైపోయాడు. నీరు అంటే బండీర రాయాలి, అప్పుడు నీరు అంటే బూడిద. వాడు బూడిదైపోయాడు. నిన్ను చూస్తే ముచ్చటగా ఉంది, నీకు నమస్కరించి నీకు సేవ చెయ్యాలనిపిస్తుంది అన్నాడండి ఆయన. ఆ రూపాన్ని చూడగానే సేవ చెయ్యాలి అనిపించింది. అదే పరమాత్మని తేజస్సు అంటే. అవతల వాడిలో సంస్కారం ఉండడం వల్ల ఆ పరమాత్మని సేవించాలనుకుంటున్నానన్నాడు. అప్పుడు కృష్ణుడు, నాయన నేనెవరినో నేనే చెప్పలేను, నా గుణములు నా రూపాలు నా కర్మలు అసంఖ్యాకాలు, నా పేరేమిటో నాకు తెలియదు, కానీ భక్తులు ఏ పేరుతో పిలిస్తే ఆ పేరుతో పలుకుతాను. నేను ఎన్నెన్నో అవతారాలు ఎత్తాను, ప్రస్తుతం వసుదేవునికి దేవకీదేవికి వాసుదేవుడనే పేరుతో జన్మించి మోసం చేసి అసురుల ఉసురులు తీస్తున్నాను నేను. ఈ దుర్మార్గుడి పేరు కాలయవనుడు. నాతో యుద్ధానికి వచ్చి ఇక్కడి వరకు నా చేత తీసుకుని రాబడ్డాడు. నీ కంటి మంటల వల్ల కాలి బూడిదైపోయాడు అనగానే ఇతడికి వెంటనే ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చింది. ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది, గర్గుడు అంటే ఈ యాదవుల కులపురోహితుడు గర్గాచార్యుడు, ఆయన ఒకప్పుడు ముచుకుందుడితో అన్నట్ట 28వ ద్వాపర యుగంలో చివరి పాదంలో కృష్ణుడనే పేరుతో పరమాత్ముడు వాసుదేవుడు పుడతాడు, అతన్ని నువ్వు దర్శిస్తే నీకు ముక్తి వస్తుంది అన్నట్ట. అతడే ఈతడని వెంటనే అర్థమైపోయింది. అందుకే గురుకటాక్షం ఉండాలి. ఆనాడు ఆయన తన గురువుగా భావించాడు గర్గుణ్ణి. ఆ గర్గుడి మాటలు ఇప్పుడు గుర్తుకొచ్చి వెంటనే సాష్టాంగ నమస్కారం చేసేసాడు. చేసేమన్నాడు, నీ మాయ జిక్కి పురుష స్త్రీమూర్తిక జనము నిన్ను సేవింపదు, విత్తామయ గృహగతమై సుఖతామసమై కామవంచితం వయీశా. ప్రభు నీ మాయలో పడి పురుషులు స్త్రీలు నిన్ను సేవించడం మానివేసి తమను తాము సేవిస్తున్నారు, సంసారంలో పడి కొట్టుమిట్టాడుతున్నారు. వీళ్ళకు ఒకటే విత్త డబ్బు అనే ఒక రోగం వీళ్ళ పట్టుకుంది, డబ్బు అనే ఒక జబ్బు పట్టుకుంది. విత్తామయ గృహగతమై అంటే డబ్బు అనే రోగమునకు గురై సంసారంలో ప్రవేశిస్తున్నారు. సుఖములు ఎక్కువ అనుభవిస్తే తమోగుణం పాలవుతారు. అందువల్ల ఈ జీవుల్ని సుఖతామసులు అంటారు. ఈ సుఖతామసులైన జీవులు కోరికల చేత మోసగింపబడతారు, దానివల్ల నశించిపోతున్నారు. నాకు ఈ డబ్బనే జబ్బొద్దు, గృహం వద్దు, సుఖాలు వద్దు, ఇవి లోలత్వం చెందిస్తాయి. మనం చూస్తూనే ఉన్నాం కదండి, కాస్త హాయిగా తిన్నామా వెంటనే నిద్ర వచ్చేస్తోంది. ఆ తామసగుణం వల్ల కోపం పెరుగుతుంది, అజీర్ణం పెరుగుతుంది, శరీరం అనారోగ్యం పాలవుతుంది. ఇటువంటి సుఖాలు నాకు వద్దు, ప్రభువు నాకు నీ పాదసేవ ప్రసాదించు, నన్ను అనుగ్రహించు. అనేక గుణములు, రూపములు, కర్మములు కలిగిన వాడివి, చివరికి ఏ గుణరూప కర్మములు లేని నిర్గుణ పరబ్రహ్మవి, సర్వవ్యాపకుడివి, అనంతుడివి, చైతన్య స్వరూపుడివి. నిన్ను కొందరు వాసుదేవుడని, కొందరు నారాయణుడని, కొందరు కృష్ణుడని, కొందరు మాధవుడని, కొందరు కృష్ణుడని పిలుస్తూ ఉంటారు. సమస్త నామాలు నీవే. నిన్నే కొందరు శివుడన్నారు, కొందరు బ్రహ్మ అన్నారు, కొందరు ఇంద్రుడన్నారు, కొందరు కుబేరుడన్నారు. ఇవన్నీ చివరికి నీ రూపములే, నీలోనే కలిసిపోయేటటువంటి రూపాలే. అటువంటి నన్ను అనుగ్రహించు, నాకు ముక్తిని ప్రసాదించు అని పరిపరి విధాలుగా ప్రార్థిస్తే పరమాత్ముడు కోటి సూర్యుల కాంతితో కొండగుహంతా నింపివేస్తూ మహారూపంతో ఆయనకి దర్శనమిచ్చి ఆయన్ని దీవిస్తూ మేఘగంభీరస్వరంతో ఇలా అన్నాడు, నాయనా ముచ్చుకుందా, నీకు ముక్తి ఇస్తాను కానీ ఇప్పుడు కాదు. కారణం ఏమిటో తెలుసా, నువ్వు పూర్వం ఇక్ష్వాకు యొక్క కుమారుడిగా ఉన్నప్పుడు, మాంధాత కుమారుడిగా ఉన్నప్పుడు వేటాడావు. అది క్షత్రియ ధర్మం. క్షాత్రధర్మంతో వేటాడి ఎన్నో జీవుల్ని చంపి తిన్నావు, ఆ పాపం పోయేదాకా నీకు ముక్తి లేదు పొమ్మన్నాడు. ఇది కృష్ణుడు చెప్పిన మాట, భాగవతంలో చెప్పిన మాట, ముచుకుందోపాఖ్యానంలో చెప్పిన మాట. మహారాజుగా ఉండి వేటాడి జంతువుల్ని చంపి వాటిని తినడం వల్ల ఈ జన్మలో నీకు ముక్తి లేదు. ముక్తి రావాలంటే నువ్వు తపస్సు చెయ్యాలి, ఈ హింసాపాపం తొలగించుకోవాలి. హింసాపాపం తొలగడానికి హిమాలయ పర్వతాలకి పో, అక్కడ కఠోర తపస్సు చెయ్యి. వచ్చే జన్మలో ఓ పవిత్ర విప్రవంశంలో పుడతావు, ఆ జన్మలో నీకు ముక్తి వస్తుంది అనగానే ఆయనకి నమస్కరించాడు. కృష్ణుడు కూడా మాయమైపోయాడు. ఇప్పుడు ముచుకుందుడు కొండగుహలోంచి బయటకు వస్తే తాడి చెట్టు మోకాల దగ్గరికి వచ్చింది ఆయనకి. ఎందుకని, ఆయన కృతయుగం వాడు, కృతయుగం మొదటివాడు. ఇప్పుడు కొద్ది రోజుల్లో కలియుగం కూడా రాబోతోంది, ద్వాపరయుగం పూర్తవుతోంది. అందువల్ల చెట్లు పొట్టయిపోయాయి. తాడి చెట్టు మోకాల దగ్గరకు వచ్చిందంటే ఈయన ఎంత పొడుగున్నాడో ఆలోచించండి. మన కళ్ళ ముందే అయిపోతున్నాం కదండి, ఇంతంత మనుషులు తయారవుతున్నారు, శరీరాలు పాడైపోతున్నాయి, ఆయువు తగ్గిపోతుంది. ఇంకా భవిష్యత్తులో కలియుగంలో బొప్పాస్ చెట్టుకు కూడా నిచ్చినేసుకోవలసినటువంటి పరిస్థితి వస్తుందిట. చాలా మార్పులు వస్తాయి. ఆ మార్పులు వచ్చేలోపు మనందరం వైకుంఠానికి వెళ్ళిపోదాంలేండి. బాబు ఏమో మనం తట్టుకోండి. మహాభయంకర కాలం ఇది, రాబోయే కాలం. ఆ వాటి గురించి చెబుతూ ఉంటే భాగవతంలో మతిపోతుంది అన్నమాట. మనకి చూస్తున్నాం, మన కళ్ళ ముందు ఎక్కడైనా ఏ కుటుంబంలో అయినా సుఖశాంతులు కనపడుతున్నాయా? మొగుడు పెళ్ళాలకి తగాదాలు, స్నేహితులు స్నేహితులుగా లేరు, అన్నదమ్ములు విడిపోతున్నారు, అనుక్షణం గందరగోళమే. ఎవడిని చూసినా దుఃఖమే, ఎక్కడ చూసినా తగాదాలే. లోపలోటి బయటకోటి అన్నీ కపటత్వమే. ఎదురుగుండా ఉన్నప్పుడు నీ దయ వల్ల నేను బతుకుతున్నాను అన్నాం, బయటకు వెళ్ళాక వాడి మొహం వాడికి ఏమొచ్చు అన్నాం. ఇటువంటివి ఎక్కువైపోతాయి. కపటత్వం, దంభత్వం, లోభత్వం ఇవి పెరిగిపోతూనే ఉంటాయి. అందుకే ఆయనకి అర్థమైపోయింది, ఇంకిక్కడ ఉండలేం బాబోయ్, ఉంటే ఈ ప్రజలు నన్ను కూడా పాడు చేస్తాను అనుకుని హుటాహుటిని నడిచి ముందు గంధమాదన పర్వతానికి వెళ్ళాడు. గంధమాదన పర్వతం నుంచి 5 మైళ్ళు పెడితేనే బదిరీ వస్తుందండోయ్, ముందు గంధమాదన వస్తుంది. రేపు మనం చారధామ పెడుతున్నప్పుడు చూపిస్తాను. ఇట్నుంచి గంగానదికి బ్రిడ్జి ఉండి వేపుకి వస్తాం, కుడివేపుకి. అక్కడ ఎదురుగుండా ఉంటుంది గంధమాదన శ్రేణి. ఆ పర్వతం దగ్గరికి రాగానే మాత్రం ఎక్కడ లేని సువాసన మనకి ముక్కులకి తగులుతుంది, పరమ పవిత్రమైన సువాసన వస్తుంది. ఆ వాసన చాలాసార్లు పీల్చి ఆహ్లాదం పొందాను నేను, అందుకే దాన్ని గంధమాదనం అన్నారు. ఆ సువాసనకి మత్తెక్కిపోతామట మనం. ఒక క్షణకాలం విచిత్రమైన మదంలోకి వెళ్ళిపోతాం మనం. ఆంజనేయుడు అక్కడ ఉంటాడు. ఆ పైన భీముడికి అక్కడే దర్శనమిచ్చాడు. భక్తితో ఆంజనేయుడిని తలుచుకున్న వాళ్ళకి ఆంజనేయుడు ఏదో రూపంలో దర్శనమిస్తాడు. దర్శనమిచ్చాక ఆయన గట్టిగా పట్టుకుంటే ఏమో రామ దర్శనం కూడా చేయించవచ్చు. కావలసిందల్లా మనకి శ్రద్ధ, భక్తి కావాలి. సుఖాల మీద అపేక్ష విడిచిపెట్టాలి. వెంటనే గంధమాదన పర్వతం దగ్గర నుంచి మళ్ళీ నరనారాయణుల పాద పద్మముల చిహ్నములు ఇప్పటికి కూడా కనపడుతూ ఉండే బదరి వెళ్ళాడు. అక్కడే ఇప్పుడు అదృశ్య రూపంలో మనకు కనపడకుండా తపస్సు చేస్తున్నాడు. సరస్వతీ నదీ తీరంలో మాన అన్న చోట ఆయన ఉంటాడు. ముచుకుందుడు కలియుగాంతం వరకు అక్కడ తపస్సు చేస్తాడు. కలియుగాంతం అయ్యాక అప్పుడు బ్రహ్మలోకానికి వెళ్ళి మళ్ళీ జన్మెత్తి ఆ జన్మలో వైకుంఠానికి వెడతాడు. ఇప్పుడు కృష్ణుడు ఈ కొండగుహలు అదృశ్యమైపోయి తిరిగి మధురా నగరానికి వచ్చాడు. అచ్చద్ర ప్రకట ప్రతాపరవిచే ఆశాంతరాళంబులన్ ప్రచ్ఛాదించుచు. శ్రీకృష్ణుడి శరీరకాంతి ఎటువంటిదండి? అచ్చద్ర ప్రకట ప్రతాపరవిట, ఆయన ప్రతాపం అనే సూర్యకాంతితో నాలుగు దిక్కులు నిండిపోతున్నాయి. సహజంగానే ఆయన కాంతిస్వరూపుడు. ఇప్పుడు కొత్తగా పరాక్రమం అనేటటువంటి సూర్యకాంతి కూడా ఆయన శరీరం నుంచి వచ్చింది. అంటే అంతటి పరాక్రమం కలిగిన వాడు. ఆ పరాక్రమంతో మధురానగరం అంతా నింపివేశాడు, దిక్కులన్నిటినీ ఆవరింపజేశాడు. అక్కడ వృత్తాకారంతో ఉన్నారు ఎవరు? మ్లేచ్చులు. వీడు ఆచ్ఛాదించిన మ్లేచ్ఛ వ్రాతాన్ని తన పరాక్రమంతో తుంచి అవతల పారేశాడు ఆనాటి మ్లేచ్ఛుల్ని. వాడు చచ్చాక మళ్ళీ కొంతమంది భటుల్ని పిలిచి, ఒరే వీళ్ళు చచ్చారు, వీళ్ళ సొమ్ములన్నీ ద్వారకా నగరానికి పట్టుకుపోండి అన్నట్ట. వీళ్ళు ఈ సొమ్ములన్నీ ఏనుగుల మీద గుర్రాల మీద వేసి ద్వారకా నగరానికి తరలిస్తూ ఉండేలోపు 23 అక్షౌహిణీల సైన్యంతో 18వ వారు దండయాత్రకు వచ్చాడు. ఈసారి జరాసంతుడు. అందుకే కృష్ణుడు ద్వారకా నగర నిర్మాణం చేయించింది. ఈసారి కృష్ణుడు బలరాముడితో, అన్నయ్య ఇది వరకు 17 వాడిని ఓడించాము, సైనికుల్ని చంపాము, ఇది 18వ వారు, ఈసారి మాత్రం మనమే పారిపోదాం, ఇప్పట్లో ఇక వీడి దోరికి వెళ్ళొద్దు, వీడిని చంపే బాధ్యత భీముడికి అప్పగిద్దాం, ఇప్పుడు నేను 1, 2, 3 అంటాను పారిపోదాం అన్నట్ట. ఆల్రెడీ అలవాటైంది కదా 1, 2, 3 అని పారిపోవడం స్వామివారికి. అందుకని ఇప్పుడు మళ్ళీ 1, 2, 3 అనగానే భటులు ఒకవైపు పారిపోయారు, బలరామకృష్ణులు మరోవైపు పారిపోయారట. జరాసంధుడు పక్కపక్కనవి, ఏ కృష్ణ 17 నన్ను ముప్పు తిప్పలు పెట్టావా, ఇప్పుడు పారిపోతావా? పారిపోతే మాత్రం నేను నిన్ను విడిచిపెడతానా, నువ్వు ఎక్కడ దాక్కున్నా మాధవ నిన్ను సంహరిస్తానని వెంటబడ్డట. కృష్ణుడు ఏమాత్రం దొరకకుండా పరిగెత్తి ప్రవర్షణ పర్వతం అనే పర్వతం దగ్గరకు వచ్చాడు. ఈ పర్వతం మీద ఇంద్రుడు నిరంతరం వర్షం కురిపిస్తూ ఉంటాడు. అందుకే ఆ ప్రాంతానికి ప్రవర్షణ పర్వతం అని పేరు. మిక్కిలిగా వర్షం కురిసే ప్రాంతం, పచ్చగా ఉంటుంది ఆ కొండ. నిరంతరం ఆ కొండ మీద నీళ్లు ప్రవహిస్తూనే ఉంటాయి, సెలయేళ్ళు ప్రవహిస్తూనే ఉంటాయి, పెద్ద పెద్ద చెట్లు పెరిగిపోతూ ఉంటాయి, లతలు పెరుగుతూ ఉంటాయి. ఆ పర్వతం మీదకి వెళ్ళి ఒక కొండ గుహలో దక్కున్నారట వాళ్ళు. వెంటనే జరాసంధుడు కొండ చుట్టూతో సైన్యాన్ని నిలబెట్టి కొండంతా అంటించేయండి రా అన్నట్ట. ఈ కొండ మీద ఎక్కడున్నారో వీళ్ళని పట్టుకోవడం కష్టం, కొండ మొత్తం తగలబెట్టిండి అనగానే కొండ మీదకి ఎండుగట్టెలు తీసుకొచ్చి పెట్టి నిప్పంటిస్తే ఆకాశం అంతెత్తు మంటలు లేచిపోయాయి. సూర్యుడికి కూడా వేడి తగిలింది, అంత మంట మండింది. దాంతో కొండ మీద ఉన్న చెట్లు కాలి బూడిదైపోయాయి. పెట పెట చెటాపట శబ్దాలు చేస్తూ రాళ్ళు పగిలిపోయాయి. పాములు, కప్పలు, కుక్కలు, అందులో ఉండే జింకలు, సింహాలు కాలి బూడిదైపోయాయి. ఏకాదశ యోజనముల పొడవున్నటువంటి కొండ 11 పొడుగుందిటది. ఆ కొండ పై నుంచి ఎగిరి ద్వారకా నగరంలో దూకేశారు బలరామకృష్ణులు. బలరామకృష్ణులు దూకిన విషయం వాడికి తెలియదు. అందుకని కొండ కాలిపోయింది, ఈ కొండతో పాటి వాళ్ళు బూడిదైపోయారు అనుకుని దర్జాగా ఇంటికి పోయి, నారద 18వ వారు బలరామకృష్ణుల్ని చంపారు అని మీసం వెలేసుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాడు.